హరే కృష్ణ, ఈరోజు భక్తుల సామర్థ్యం క్లాస్ వినడానికి వచ్చిన భక్తులందరికీ ఇస్కాన్ విజయవాడ తరపు నుంచి ఇదే మా స్వాగతం. హరే కృష్ణ. సో నిన్న మనం భక్తి జీవితంలో ప్రవేశించడానికి కావాల్సిన అర్హత మనం చూసాము, దట్ ఈస్ సుకృతి. తర్వాత మనం భక్తి జీవితంలో ముందుకు వెళ్ళడానికి దానికి కూడా మనం క్వాలిఫికేషన్ చూసాము, దట్ ఈస్ నా నిర్విన్నో నాతి ఆసక్తో, అంటే టూ మచ్ అటాచ్మెంట్, మరీ ఎక్కువ ఆసక్తి పనికిరాదు, ఎక్కువ విరక్తి పనికిరాదు. ఆ రెండు ఉన్నప్పుడు సాధనా భక్తిలో మనకి చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి అన్నమాట, రైట్? సాధనా భక్తిలో మనకి ఆసక్తి అలాగ పనికిరాదు, కానీ టూ మచ్ విరక్తి కూడా పనికిరాదు. మరీ ఎక్కువ విరక్తి అయితే ఏమవుతుంది, ఆ విరక్తి అనేది ఆధ్యాత్మిక విషయాల మీద కూడా వచ్చేస్తుంది. సో మనకి భౌతిక విషయాల మీద విరక్తి ఉండాలి, కానీ దానికన్నా ఎక్కువ కృష్ణుడికి సంబంధించిన విషయాల మీద ఆసక్తి ఉండాలి, రైట్? సో ప్యారలల్గా మనము కృష్ణుడికి సంబంధించిన విషయాలపై ఆసక్తి పెంచుకోవాలి. లేకపోతే మనకి ఏమవుతుంది, నెమ్మది నెమ్మదిగా మనకు తెలియకుండా మనము జ్ఞానమిశ్ర, సో జ్ఞానమిశ్ర భక్తి మనలో ఆవహిస్తుంది అనమాట. మనం చెప్పుకున్నాం కదా, జ్ఞాన కర్మాది అనావృతం. సో జ్ఞానం అని ఆ యొక్క కంటామినేషన్, ఆ యొక్క మలం ఆవృతం అయిపోతుంది భక్తిలో, రైట్? సో ఇవన్నీ చాలా టెక్నికల్ టర్మ్స్, సో కొన్ని కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. బట్ ఈరోజు క్లాస్లో చాలా టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి, కాబట్టి వీలైనంత వరకు అర్థం చేసుకోండి, అదర్వైజ్ ఆల్సో ఓకే. సో మనం ఈ విధంగా తర్వాత మనము కనిష్ట మధ్యమ ఉత్తమ అధికారాలని గురించి చర్చించుకున్నాము, రూప గోస్వామి రాస్తారు. సో చూడండి, ఈ కేటగరైజేషన్ కనిష్ట మధ్యమ ఉత్తమ, సో ఇది యూనివర్సల్ కేటగరైజేషన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, యూనివర్సల్ కేటగరైజేషన్ అంటే ఏంటి అంటే అది ఆ డెఫినేషన్ అనేది అన్ని శాస్త్రాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ సేమే. ఫర్ ఎగ్జాంపుల్, భగవంతుడు ఎవరు, ఇట్స్ ఏ యూనివర్సల్ సబ్జెక్ట్. అంటే భగవద్గీతలో అయినా సరే భాగవతంలో అయినా సరే డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఇస్ సేమ్, గాడ్ అంటే అతనే కృష్ణుడు, రైట్? సిమిలర్లీ భక్తుడు అంటే ఎవరు, సో డెఫినేషన్ సేమే ఏ శాస్త్రమైనా సరే. భక్తి అంటే ఏంటి, డెఫినేషన్ సేమే. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కనిష్ట మధ్యమ ఉత్తమ, సో ఇక్కడ డెఫినేషన్ ఏంటి, ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కాదు, ఇది దిస్ ఈజ్ ఏ స్పెసిఫిక్. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ టాపర్ టాపర్ అంటే క్లాస్ టాపర్ అవ్వచ్చు, స్కూల్ టాపర్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూషన్ టాపర్ అవ్వచ్చు, ఎలాగైనా అవ్వచ్చు, అవునా కదా? సో టాపర్ అనే పదము అది యూనివర్సల్ కాదు, అది ఆ యొక్క సమయం సందర్భం అనుసారంగా టాపర్ అనే టర్ము అనే పదము దానికి మీనింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రూపగోస్వామి కనిష్ట మధ్యమ ఉత్తమం అని ఇస్తారు. ఇదే రూపగోస్వామి ఉపదేశామృతంలో కూడా కనిష్ట మధ్యమ ఉత్తమం ఇస్తారు, దానికి వేరే అర్థం ఉంటుంది. ఇక్కడ దీనికి వేరే అర్థం ఉంటుంది డెఫినేషన్, అంటే కేటగరైజేషన్ డిఫరెంట్ అనమాట, క్లాసిఫికేషన్ డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కనిష్ట మధ్యమ ఉత్తమ అంటే దేని గురించి చెప్పారంటే, వైదీ సాధనా భక్తి, వైదీ సాధనా భక్తి చేస్తున్న వాళ్ళలో కూడా మూడు రకాలు అని చెప్పి చెప్తారనమాట. వైదీ సాధనా భక్తి చేస్తున్న వాళ్ళలో, సో అది మనం అర్థం చేసుకోవాలి. సో నేను చెప్పాను కపిల ముని కూడా ఇస్తానని చెప్పి, యాక్చువల్ కపిల ముని కాదు, కన్ఫ్యూజ్డ్, కృష్ణుడే స్వయంగా చెప్తారు ఇంకొక క్లాసిఫికేషన్ ఉత్తమ గీతలో. ఉత్తమ గీతలో కూడా చెప్తారు కనిష్ట అధికారి ఎలా ఉంటాడు, మధ్యమ అధికారి ఎలా ఉంటాడు, ఉత్తమ అధికారి ఎలా ఉంటాడు అని చెప్పి. సో ఉత్తమ గీతలో అదే కృష్ణుడు చెప్పు, ఉద్ధవుడు చెప్పిన దగ్గర అక్కడ ఆ కనిష్ట అధికారి, ఇక్కడ రూపగోస్వామి భక్తి రసామర సింధులు చెప్పిన కనిష్ట అధికారి రెండు సమానం కాదు. ఎందుకంటే ఆ కేటగరైజేషన్ వేరు, ఈ కేటగరైజేషన్ వేరు. దాని యొక్క బేస్ వేరు, ఇది బేస్ వేరు. సో దిస్ ఇస్ క్లాసిఫికేషన్ అనేది ఇట్స్ ఏ లోకలైజ్డ్ టర్మ్. లోకలైజ్డ్ అంటే ఆ యొక్క సందర్భానికి, ఆ యొక్క సమయం సందర్భానికి సరిపడే పదం అది. సో ఇక్కడ మన రూపగోస్వామి ఏం చెప్తున్నారంటే, వైదీ సాధనా భక్తుల గురించి చెప్తున్నప్పుడు వైదీ సాధనా భక్తుల్లో కూడా కేటగరైజేషన్ ఉంటారు. అంటే శ్రద్ధ ఆధారంగా, శ్రద్ధ అంటే ఫెయిత్. వైదీ సాధన భక్తులు ఏంటి, వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది కదా, ఫెయిత్ ఉంటుంది. ఆ ఫెయిత్ అనేది యాక్చువల్ ఇట్స్ ఒక సీడ్, విత్తనం లాంటిది అనమాట. ఆ శ్రద్ధ ఉండడం వల్ల వాళ్ళ భక్తి స్టార్ట్ అవుతుంది. మొదట్లో స్టార్ట్ అయ్యే భక్తిని ఏమంటారు, సాధనా భక్తి అంటారు, వైదీ సాధనా భక్తి. సో ఆ వైదీ సాధనా భక్తి ఇంకా చేస్తూ ఉంటే ఏమవుతుంది, శ్రద్ధ నుంచి సాధు సంఘ భజన క్రియ అనర్థ నివృత్తి నిష్ట ఆసక్తి, సో ఆసక్తి వరకు వైదీ సాధనా భక్తి అవుతుంది అనమాట. ఆసక్తి అంటే అటాచ్మెంట్, రైట్? సో నిష్ట ఆసక్తి వరకు అది వైదీ సాధనా భక్తి కింద వస్తుంది, రైట్? సో కాబట్టి ఈ అధోశ్రద్ధ నుంచి ఆసక్తి వరకు మనం వెళ్తున్నప్పుడు మన యొక్క ఒక స్థాయికి ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ ముందుకెళ్తున్నప్పుడు దానికన్నా కింద నుండి అన్ని స్టేజెస్ కూడా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ గా శ్రద్ధ తక్కువ ఉంటుంది, తర్వాత మనము భజన క్రియ చేస్తుంటాము మన శ్రద్ధ పెరుగుతుంది, అనర్థ నివృత్తి స్థాయికి వస్తాము శ్రద్ధ ఇంకా పెరుగుతుంది, నిష్ఠా స్థాయికి వస్తాం. నిష్ఠా స్థాయి అంటే యాక్చువల్ దీక్ష తీసుకున్నప్పుడు అనమాట. నిష్ఠా స్థాయికి వచ్చినప్పటికీ మన శ్రద్ధ ఇంకా పెరుగుతుంది, ఆసక్తి స్థాయికి వచ్చినప్పటికీ శ్రద్ధ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. శ్రద్ధ అనేది పెరుగుతూ ఉంటుంది భక్తిలో ముందుకెళ్తున్న కొద్దీ. మనకి కృష్ణుడి మీద, కృష్ణుడి యొక్క నామం మీద, వైష్ణవుల యొక్క సేవ మీద మనకి శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ వైదీ సాధన భక్తిలో మొదట్లో వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది, కనిష్ట అధికారి. కనిష్ట అధికారి ఏంటంటే అతని శ్రద్ధ చాలా తక్కువ. శ్రద్ధ ఉంది, కృష్ణుడే దేవుడు అనే శ్రద్ధ ఉంది, అండర్స్టాండింగ్ ఉంది, కానీ చాలా తక్కువ అనమాట. తర్వాత మధ్యమ అధికారి స్థాయిలో శ్రద్ధ కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే అతను కన్విన్స్డ్, కాకపోతే వేరే వాళ్ళని కన్విన్స్ చేయలేడు. ఉత్తమ అధికారి స్థాయిలో కన్విన్స్డ్, వేరే వాళ్ళని కన్విన్స్ చేయగలడు కూడా. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కనిష్ట మధ్యమ ఉత్తమ ముగ్గురు వైదిక సాధనా భక్తులే, రైట్. సో దిస్ ఫ్యాక్టర్ నేను చెప్పలేదు. రెండవది, తర్వాత ప్రభుపాదుల వారు నాలుగు రకమైన వ్యక్తులు తన దగ్గరికి వస్తారు అని చెప్తారనమాట, సుకృతిని అని చెప్పి. సో ఈ సుకృతిని నాలుగు కేటగిరీస్, ఓకే. నేను ఒక పాయింట్ తప్పు చెప్పాను, కావాలి కనిష్ట అధికారీస్ అని చెప్పాను. యాక్చువల్గా నేను ఆచార్యులు కామెంట్ చూసినాను, అది కనిష్ట అధికారులు కాదు, దే ఓన్ కామండర్ ఎనీ కేటగిరీ. మిమ్మల్ని అడిగాయి కదా, ఈ నలుగురు ఉన్నారు కదా, ఆడతో జ్ఞాని జిజ్ఞాసు, వీళ్ళు ఏం భక్తులు, ఇది ఉత్తమ భక్తినా సాధనా భక్తి అని అడిగాను, కన్ఫ్యూజ్ చేయడం మిమ్మల్ని. సో ఐ వాంట్ కన్ఫ్యూజ్ ఆల్ ఆఫ్ యూ, సో ఐ ఆన్సర్ దిస్ క్వశ్చన్, ఇది ఉత్తమ భక్తినా సాధనా భక్తినా అని చెప్పి. కొంతమంది ఉత్తమ భక్తి అని రాశారు, కొంతమంది సాధనా భక్తి అని రాశారు. సో బోత్ ఆర్ రాంగ్, నన్ను ఫెయిల్ చేస్తారు మీరందరూ. స్టూడెంట్ ఫెయిల్స్, టీచర్ ఆల్సో ఫెయిల్స్, యూనో. అంటే నా టీచింగ్కి తక్కువ పాస్ మార్కులు పడలేదు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తమ భక్తినే కాకపోతే సాధనా భక్తి ఎలాగే అవ్వదు. ఎందుకంటే సాధనా భక్తి అనే ఉత్తమ భక్తి అయితే అప్పుడు ఆ ఉత్తమ భక్తి అనేది సాధనా భక్తియా, భావన, లేకపోతే ప్రేమ అని చెప్పి ఉంటుంది. సో దీస్ త్రీ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఉత్తమ భక్తి. కాబట్టి ఉత్తమ భక్తి మినిమం కండిషన్. కానీ వీళ్ళది రైట్, వీళ్ళది ఆర్తో అర్థార్తో జిజ్ఞాసు జ్ఞాని, ఈ నాలుగు అంటే డబ్బు కోసమో లేకపోతే దుఃఖాల నుంచి బయటపడడానికి కోసమో, ఏదో ఉత్సుకతతోనో లేకపోతే జ్ఞానం సంపాదించడం కోసమో వీళ్ళు వస్తారు. కృష్ణుడిని సేవించడానికి, కృష్ణుడిని ప్రేమించడానికి వీళ్ళు రావట్లేదు, అవును కదా. కృష్ణుడిని సేవించడానికి, కృష్ణుడిని ప్రేమించడానికి మాత్రమే వస్తే అప్పుడు అది ఉత్తమ భక్తి అనిపించుకుంటుంది, అప్పుడు అది సాధనా భక్తి అయ్యే ఛాన్స్ ఉంది. సాధనా భక్తి అయితే అప్పుడు వాడు కనిష్ట అధికారియా, మధ్యమ అధికారియా, ఉత్తమ అధికారి తెలుస్తుంది. కాబట్టి ఆ సాధనా భక్తినే కాకపోతే కనిష్ట మధ్య ఉత్తమ అధికారి అనే కాన్సెప్ట్ లేదు. సో ఈ నలుగురు ఆర్తో అర్థార్తో జిజ్ఞాసు జ్ఞాని, ఈ నలుగురు దే ఆర్ నాట్ కమాండర్. ఉత్తమ భక్తి, ఉత్తమ భక్తి అనిపించుకోదు వాళ్ళది, సాధనా భక్తి కూడా అనిపించుకోవద్దు. మరియు ఆబ్వియస్లీ కనిష్ట మధ్యమ ఉత్తమ అనే కాన్సెప్ట్ ఇంకా అసలు ఆ ప్రస్తావనే రాదు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో దీస్ ఆర్ ద ఫోర్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్, ఆర్తో అర్థార్తో జిజ్ఞాసు జ్ఞాని. మనం వాళ్ళ గురించి చెప్పుకున్నాం నిన్న క్లాస్లో, ఏమో చెప్పుకున్నామంటే ఆర్తో అంటే దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరు వస్తారు, గజేంద్రుడు ఉదాహరణ, ఆర్తార్తో ధ్రువ మహారాజు ఉదాహరణ, జిజ్ఞాసు నైమిషరణ్య సాధువులు అంటే శౌనక ఋషి మరి మొదలగు ఋషులు అనమాట, జ్ఞాని అంటే చతుష్కుమారులు ఉదాహరణ చెప్పుకున్నాం మనం, సుఖదేవ గోస్వామి కూడా అంటే ముందు, తర్వాత కాదు మొదట్లో. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డివోటీస్ కాదు అంటే యా. సో వీళ్ళు కృష్ణుడి దగ్గరికి వస్తారనమాట, రైట్, నాలుగు కేటగిరీ వ్యక్తులు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే జీవితంలో ఎంతో మంది దుఃఖాల్లో ఉంటారు ఈ లోకంలో. ఈ లోకంలో ఇంచుమించి ప్రతి ఒక్కడు దుఃఖంలోనే ఉంటున్నాడు. అందరూ మరి భగవంతుని దగ్గరికి వస్తున్నారా ఏంటి? అందరూ భగవంతుని దగ్గర రావట్లేదు దుఃఖాల్లో ఉంటే ఏం చేస్తారు? భగవంతుని గుడికి రారు, లిక్కర్ షాప్కి వెళ్తారు. లాక్డౌన్ అంటారు, గుడికి వెళ్ళాలంటే లాక్డౌన్, లిక్కర్ షాప్ మాత్రం పర్వాలేదు, సోషల్ డిస్టెన్సింగ్ ఏమీ పర్వాలేదు. సో దుఃఖాల్లో ఉంటే లిక్కర్ షాపులకి, బ్రోతల్ షాపులకి, బ్రోతల్ హౌసెస్కి, సినిమా హాల్స్కి వెళ్ళి ఆ దుఃఖాన్ని మర్చిపోవాలని ప్రయత్నిస్తుంటారు, డ్రగ్స్ తీసుకుంటారు, లేకపోతే ఇంకేదో చేస్తారనమాట. సో అందరూ భగవంతు దగ్గర రారు, రకరకాల షెల్టర్స్కి వెళ్తారు అనమాట, రకరకాల వాటిని ఆశ్రయం తీసుకుంటారు, భగవంతుని ఆశ్రయం తీసుకుంటారని గ్యారంటీ ఏం లేదు. రాదర్ కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు కష్టం వచ్చినప్పుడు దుఃఖపడినప్పుడు ఇంకా భగవంతుని తిడతారు, ఇంకా తిడతారనమాట, భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు లేడు, భగవంతుడు మేబీ భగవంతుడు సృష్టించే ఉండొచ్చు, తర్వాత భగవంతుడు కూడా చచ్చిపోయాడేమో, అందుకనే ఈ లోకంలో నీతి నిజాత మిగలట్లేదేమో, రకరకాల ఒక్కొక్కడికి ఒక్కొక్క పైత్యం అండర్స్టాండింగ్స్ ఉంటాయన్నమాట. సో వీళ్ళు, సో దట్ మీన్స్ దుఃఖంలో ఉన్న అందరూ భగవంతుడి దగ్గరికి వెళ్ళరు, పాయింట్ నెంబర్ వన్. సిమిలర్లీ రెండోది ఏంటి, ఆర్తార్తో. ఆర్తార్తో అంటే అర్థ అర్తో అంటే డిజైరింగ్ మెటీరియల్ అపలెన్సెస్ అంటే సంపద ఐశ్వర్యము లేకపోతే వేరే వేరేదో భౌతిక కోరికలు. వీళ్ళు ఆర్తార్తో అనమాట, ధ్రువమహారాజ్ ఉదాహరణ లాగా. అంటే వీళ్ళకి ఏదైనా భౌతిక కోరికలు ఉన్నప్పుడు భగవంతుడి దగ్గరికి వస్తారు. ఈ లోకంలో ఎవరి కోరికలు లేవండి, అందరికీ భౌతిక కోరికలు ఉన్నాయి. కొంతమందికి ఓ నాకు ఈ కాంట్రాక్ట్ కావాలి, కొంతమంది నాకు ఈ పార్టీ టికెట్ కావాలి, కొంతమందికి నేను ప్రమోషన్ రావాలి, కొంతమందికి నాకు బిజినెస్ డెవలప్ అవ్వాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భౌతిక కోరికలు, అన్లిమిటెడ్ డిజైర్స్, అసంఖ్యాకమైన కోరికల హృదయాల్లో ఉంటాయి. సో అందరూ భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారా, భగవంతుడు అప్పటికీ అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి భగవంతుడు ప్రత్యేకంగా బాలాజీ వెంకటేశ్వర స్వామి అవతారాన్ని ఎత్తారు. రండయ్య బాబు, మీరేం భయపడద్దు, కృష్ణుడు అడిగింది ఇవ్వడు, తనకు నచ్చింది ఇస్తాడు అని చెప్పి మీరు భయపడద్దు, నేను కృష్ణుడినే కానీ నేను వేరే రూపం వేరే భావంలో వచ్చాను, మీరు అడిగిందల్లా ఇస్తాను రండి అన్నారు వెంకటేశ్వర స్వామి. అయినా సరే చాలా మంది రారు. ఎక్కడికి వెళ్తారు, వాళ్ళకి ఏదైనా కోరికలు ఉంటాయి, జ్యోతిష్ ఆస్ట్రాలజర్ జాతకాలు చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్తారు కొంతమంది, కొంతమంది ఏను పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తారు. ఒక పొలిటీషియన్ ని ప్రసన్నం చేసుకుంటే వాడు మనకి ఏదో టెండర్ ఇస్తాడేమో, మనకి రికమెండేషన్ ఇస్తాడేమో, మనకి ఏదో బిజినెస్ పెట్టుకుంటాడేమో చెప్పి. సో రకరకాలుగా, సో అందరి ఆశ్రయం తీసుకుంటారు భగవంతుని ఆశ్రయం తప్ప. సో ఈ లోకంలో, సో కోరికలు, భౌతిక కోరికలు ఉన్న వాళ్ళు కూడా అందరూ భగవంతుని దగ్గరికి వెళ్తారనేమి రూల్ ఏం లేదు. రకరకాల మనుషులు రకరకాల వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవ చేసి వాళ్ళ దగ్గర ఆశ్రయం తీసుకుంటారనమాట. సేవ కాదు, వాళ్ళని కాకాపట్టి, సేవ అనే పదం భగవంతుని మాత్రమే వాడాలి, చెప్పుకున్నాం కదా. సర్వ సేవ అనే పదం చాలా పవిత్రమైన పదం, దాన్ని దేనికి పడితే దానికి వాడుకోకూడదు. కాబట్టి ఐఎమ్ సారీ. సో వీళ్ళు రకరకాల పొలిటీషియన్స్ ని, నెక్స్ట్ బిజినెస్ మెన్ ని, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ని, ఎవరినో ఒకరిని, దేవతల్ని, దేవతలను కూడా, దేవతల్ని, వాళ్ళని కాకపడతారనమాట, వాళ్ళని ఆశ్రయం తీసుకుంటారు, కృష్ణుణ్ణి తీసుకుంటారనే రూల్ ఏం లేదు. సో ఆర్తారుతో జిజ్ఞాసు, జిజ్ఞాసు అంటే ఏంటి, ఇంక్విజిటివ్, తెలుసుకోవాలి అని చెప్పి. వాళ్ళు కూడా భగవంతుడి దగ్గరకు వస్తారని రూల్ ఏమైనా ఉందా, భక్తుల దగ్గరకు వస్తారు రూల్ ఏమైనా ఉందా, లేదు. దేన్ని ఆశ్రయం, ఈ రోజుల్లో జిజ్ఞాసు దేన్ని ఆశ్రయం తీసుకుంటున్నారు, గూగుల్ని. జిజ్ఞాసు బై డిఫాల్ట్ టేక్ షెల్టర్ ఆఫ్ గూగుల్, గూగుల్, వాట్సాప్, ఇంటర్నెట్, వాళ్ళని ఆశ్రయం తీసుకుంటారనమాట. కృష్ణుడి దగ్గరకు వస్తారనే రూల్, శాస్త్రాన్ని ఆశ్రయం తీసుకుంటారని రూల్ ఏం లేదు. సిమిలర్లీ జ్ఞానీస్, జ్ఞానీస్ కూడా, అఫ్కోర్స్ ఈరోజు జ్ఞానీసే చాలా రేర్. సో సో లైక్ దిస్. సో ఈ లోకంలో ఎంతో మంది దుఃఖాల్లో ఉంటారు, అందరూ భగవంతుని ఆశ్రయం తీసుకోరు. ఎంతో మందికి ఏదో భౌతిక కోరికలు ఉంటాయి, నెసర్లీగా వాళ్ళు భగవంతుని దగ్గరికి వెళ్ళరు. జిజ్ఞాసు కేటగిరీ కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళరు. కానీ కొంతమంది మాత్రం వాళ్ళ జీవితంలో దుఃఖం వస్తే భగవంతుని దగ్గరికి వెళ్తారు. కొంతమంది మాత్రం వాళ్ళ జీవితంలో ఏం కోరికలు కావాలన్నా భగవంతుని దగ్గరికి వెళ్తారు. కొంతమంది మాత్రం జిజ్ఞాసు కూడా భగవంతుని దగ్గరికి వెళ్తారు, జ్ఞానులు భగవంతుని దగ్గరికి వెళ్తారు. కాబట్టి కొన్ని కేటగిరీలు అంటే సందర్భం సేమే, ఒక సందర్భంలో ఇద్దరు వ్యక్తులు ఇద్దరు రెండు విధాలుగా ప్రవర్తిస్తున్నారు. ఒకరేంటి భగవంతుని దగ్గరికి వెళ్తున్నారు, ఇంకొకరేంటి వేరే ఇతర వాళ్ళ ఆశ్రయం తీసుకుంటున్నారు అనమాట. సో సేమ్ సిచ్యువేషన్, టూ డిఫరెంట్ రెస్పాన్సెస్. ఎందుకు అలాగా అంటే, ఇందులో ఒక కేటగిరీకి సుకృతి ఉంది, ఇంకో కేటగిరీకి సుకృతి లేదు. సుకృతి ఉన్నవాడు, వాడికి కష్టం వస్తే బై డిఫాల్ట్ భగవంతుని, వాడికి బుర్ర ఎలా పనిచేస్తుంది, ఓ డిఫికల్టీ ప్రాబ్లం, కృష్ణ కాపాడు అని చెప్పి, దేవుడా వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడ కాపాడు, కాపాడవయ్యా అని చెప్పి. ఏడుకొండలవాడ వెంకటేశ్వరు చూడయ్యా, మరి ఎలాగేంటయ్యా అని చెప్పి, దే గో టు కృష్ణ అని అడుగుంటారు అనమాట. అదే సుకృతి అయినవాడైతే, ఏ నాన్ సెన్స్, ఆమె కరిగే దిక్కా ఇంకే, కర్రలో దునియా ముట్టిమే, మనం తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు, కష్టపడి పనిచేద్దాం, శ్రమిద్దాము, మనకి మనమే ఆదుకోవాలి, భగవంతుడు ఎవడు ఎక్కడ ఉన్నాడు, అది ఉన్నాడు లేదా ఎవడో తెలియదు, రకరకాల ఫిలాసఫీ తీస్తారు, కమ్యూనిస్ట్ ఫిలాసఫీస్, అన్ని ఫిలాసఫీస్ తీస్తారనమాట. సో సుకృతి ఉన్నవాడు భగవంతుని దగ్గరికి వెళ్తాడు, సుకృతి ఉన్నవాడు కష్టాల్లో ఉంటే భగవంతుని దగ్గరికి వెళ్తాడు, కోరికలు ఉన్నా భగవంతుని దగ్గరికి వెళ్తాడు, ఏదైనా తెలుసుకోవాలనుకుంటే భగవంతుని దగ్గరికి వెళ్తాడు, జ్ఞాని అయినా భగవంతుని దగ్గరికి వెళ్తాడు అనమాట. సో సుకృతి, సుకృతి లేని వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళరు, ఇంతవరకు ఓకే. సో ఇక్కడ సుకృతి సుకృతి అని చెప్పి గత 3-4 రోజుల నుంచి చెప్తున్నాను నేను. సో యాక్చువల్గా సుకృతి అంటే ఏంటంటే, సుకృతి అంటే పయస్ క్రెడిట్స్ ప్రభుపాదులు వారు రాస్తారు, పుణ్యాత్ములు అని రాస్తారు అన్నమాట తెలుగులో, పుణ్యాత్ములు అని రాస్తారు, ఇంకో దగ్గర పయస్ క్రెడిట్స్ అని రాస్తారు. పయస్ అంటే పుణ్య, పుణ్య పుణ్య క్రెడిట్స్ అంటే పుణ్య పుణ్యమూర్తులు అనుకోవచ్చు. పుణ్యం అనేది ఇక్కడ స్టాకింగ్ స్టాకింగ్ అయిపోయి ఉంటుంది అనమాట. కానీ మనం చూసినట్లయితే భక్తి అనేది అన్నిటికీ అతీతము, పుణ్యం పాపాలకు అతీతము. ఎంత పాపాత్ముడైనా సరే భక్తిలోకి రావచ్చు, ఎంత పుణ్యాత్ముడైనా సరే భక్తిలోకి రాలేడు. మనం చాలాసార్లు విన్నాము అవునా కదా. ఇప్పుడు వ్యాస వాల్మీకి, నెక్స్ట్ మృగారి, వీళ్ళందరూ బోయే వాళ్ళు వీళ్ళు. సో వీళ్ళు ఏం పుణ్యాత్ములు, ఎంతో పాపం చేసుకున్న వాళ్ళు, అయినా సరే భక్తిలోకి రాగలిగారు. మరి యజ్ఞ బ్రాహ్మణులు, వాళ్ళు ఎంతో పుణ్యాత్ములు బ్రాహ్మణులు, వాళ్ళు పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తున్నారు, వాళ్ళు భక్తిలోకి రాలేకపోయారు. సో పుణ్యాత్ములు కూడా భక్తిలోకి రాలేకపోయారు, పాపాత్ములు కూడా భక్తిలోకి వస్తుంటారు. సో పుణ్యాత్ములు భక్తిలోకి రా అంటే 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 వన్ సైడ్ మనం ఏమంటున్నాము, పుణ్యం అనేది మనసారి మనం ఏమంటున్నాం అంటే పుణ్యం పాపాలు అనేవి భక్తికి పనిచేయవు. పుణ్యం ఉన్నా సరే భక్తి రావాలని గ్యారంటీ లేదు, అలాగే పాపాత్మైనా సరే భక్తి పోవాలని భక్తి రాకూడదని గ్యారంటీ ఏం లేదు అని వన్ సైడ్ వింటున్నాం మనము. రెండో సైడ్ మనం ఏమింటున్నాము, ప్రభుపాదుల వారు వెళ్ళిన పుణ్యాత్ములు అంటారు అనమాట. సిమిలర్లీ మనము ఒక శ్లోకం వింటాం కదా, గోపబాలుడు కృష్ణుణ్ణి అందరూ పరిగెడుతూ ఉంటారు అనమాట, కృష్ణుడి వెనకదల నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అని చెప్పి, అంటే గోలోకంలో భాగవతం దశమ స్కంధంలో వస్తుంది. సో దే ఆర్ రన్నింగ్ బిహైండ్ కృష్ణ, దే ఆర్ ఫైటింగ్ విత్ కృష్ణ, దే ఆర్ డాన్సింగ్ విత్ కృష్ణ, దే ఆర్ సింగింగ్ విత్ కృష్ణ. సో కృష్ణుడితో కలిసి వాళ్ళు ఆటపాటలు ఆడుతూ ఉంటారు, నెక్స్ట్ గేమ్స్ క్రీడలు ఆడుతూ ఉంటారు, నృత్యం చేస్తూ ఉంటారు, పాడుతూ ఉంటారు. సో అక్కడ సుఖదేవ గోస్వామి ఏమని రాస్తారంటే, ఆహా ఏమి అదృష్టము, ఈ గోపబాలకులకి ఎంతటి అదృష్టం అని చెప్పి, ఇంత అదృష్టం మీకు ఎలా దక్కింది, భగవంతుని యొక్క దర్శన భాగ్యాన్ని కోసమే యోగులు మునులు జన్మ జన్మల పాటు తపస్సు చేసినా సరే వాళ్ళకి భగవంతుని యొక్క తన భగవంతుని గోటి యొక్క కాంతి కూడా వాళ్ళకి దొరకదు వాళ్ళకి, రైట్. అటువంటిది వీళ్ళు స్వయంగా రాత్రి పగలు కృష్ణుడితో ఉండి, కృష్ణుడితో ఆడుకొని, కృష్ణుడితో ఒక సంబంధం ఏర్పరచుకుంటున్నారు. వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎలాగ వీళ్ళకి సాధ్యమైంది ఈ గోప బాలకులకి అంటే, అక్కడ ఏమని రాస్తారు, కృత పుణ్య పుంజ అని రాస్తారనమాట సుఖదేవ గోస్వామి. కృత పుణ్య పుంజ అంటే వీళ్ళు కొన్ని లక్షల కోట్ల జన్మల పాటు ఎన్నో పుణ్య కార్యాలు చేశారు అని చెప్పి, సుకృత పుణ్య పుణ్య పుంజ అని చెప్పి. సో మనం ఆ లెక్కన అంటే అంటే మనం ఎన్నెన్నో జన్మల పుణ్య కార్యాలు చేస్తే మనం కృష్ణుడికి కృష్ణుడి యొక్క అంతరంగిక భక్తులు అయిపోతామా. ఇప్పుడే చెప్పి తెచ్చుకున్నాము పుణ్యానికి భక్తికి సంబంధం లేదని చెప్పి, అక్కడేమో మరి కృత పుణ్య పుంజ అని రాశారు సుఖదేవ గోస్వామి. వాట్ ఇస్ దిస్ మ్యాన్, వెరీ కన్ఫ్యూజింగ్ మ్యాన్, నేను చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది నాకు. అంటే పుణ్యం అనేది ముఖ్యమా ముఖ్యం కాదా, మొన్న నాకు లెక్చర్లు ఎవరో చెప్పారు, నువ్వు పుణ్యకార్యాలు చేసినా సరే మళ్ళీ లోకాలకు రావాలి, ఎంజాయ్ చేయాలని నాకు చెప్పబడి ఉంది. నేను ఇక్కడేమో ఎన్నెన్నో జన్మలు పుణ్యకార్యాలు చేశారు అందుకే వీళ్ళకి భక్తి వచ్చిందని చెప్పబడి ఉంది. సో ద ఆన్సర్ ఇస్, శాస్త్రాల్లో పుణ్య అనే పదం వచ్చినప్పుడు సో మనము దానికి సరైన అర్థం తెలుసుకోవాలి. పుణ్యం అన్నంత మాత్రాన అది భౌతిక స్థాయి పుణ్యం అవ్వాల్సిన అవసరం లేదు. పుణ్యకర్మలు పాపకర్మలు అంటాం కదా, అది మెటీరియల్ లెవెల్ అంటే భౌతిక స్థాయిలో, భౌతిక స్థాయిలో పుణ్యం పాపం అనేది భక్తికి సంబంధం లేదు, రైట్. కానీ ఇక్కడ వీళ్ళు కృత పుణ్య పుంజ అన్నప్పుడు ఆ పుణ్యం అంటే అది ఈ భౌతిక పుణ్యం కాదు, అది అది ఈ సుకృతి. ఈ సుకృతి గురించి చెప్తారంటే వాళ్ళు ఎన్నెన్నో జన్మలు ఈ సుకృతి చేశారని చెప్పి, భక్తి సుకృతి. సో సుకృతి కూడానా లో 3 రకాలు ఉంటాయి సుకృతిలో కూడానా, ఏంటంటే భక్తి వినటాకు చెప్తారు. సో భోగ ఉన్ముఖ సుకృతి, మోక్ష ముక్తి ఉన్ముఖ సుకృతి, భక్తి ఉన్ముఖ సుకృతి. గుర్తించుకోండి ఏంటది, భోగోన్ముఖ సుకృతి, ముక్తోన్ముఖ సుకృతి, భక్తోన్ముఖ సుకృతి, రైట్. సో భోగోన్ముఖ సుకృతి అంటే ఏంటి, మన గత జన్మలో మనము ఏదో ఒక మంచి పని చేసుంటాము కొన్నిసార్లు తెలియకుండానే, తెలుసు కాదు తెలియకుండానే, మనకు తెలియకుండా మనం ఎవరికో ఎవరికో సుఖం, ఎవరికో తన జీవితంలో సుఖపడేలా చేస్తుంటాము, ఎవరికో మనకు తెలియకుండా ఏదో వాళ్ళకి విద్యకి వాళ్ళ వాళ్ళ చదువులకి ఏదో మనం సహాయం చేస్తుంటాము. దానివల్ల ఏమవుతుంది, ఈ జన్మలో మనకి చదువు మీద ఇంట్రెస్ట్ పుడుతుంది అనమాట. డిఫాల్ట్గా మనకి ఆ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది చదువులన్నా సరే లేకపోతే, ఎందుకంటే నీకు ఆ సుకృతి ఉంది. ఏం సుకృతి? భక్తి సుకృతి కాదు, ఇది భోగ సుకృతి. గత జన్మలో నువ్వు ఎవరికో ఏదో ఒక విషయంలో ఎవరికో సంగీతం నేర్పడాలో ఏదో సహాయం చేస్తుంటావు నువ్వు. ఈ జన్మలో నీ స్వతహాగా నీకు సంగీతం నేర్చుకోవాలని కోరిక పుడుతుంది, ఎందుకంటే నువ్వు ముందు జన్మలో వారికి ఆ యొక్క ఇది చేసావు, సహాయం చేసావు కాబట్టి. సో భోగ ఉన్మకు సుకృతి. సిమిలర్లీ ముక్తి ఉన్మకు సుకృతి. గత జన్మలో నువ్వు ఈ జ్ఞానము తపస్సు వాటి గురించి చేసి ఉండొచ్చు, ఈ జన్మలో స్వతహాగా నీకు అటువంటి ఫ్లేవర్స్ వస్తాయన్నమాట. సో ముక్తి ఉన్మక, ముక్తి ఉన్ముఖ సుకృతి. సిమిలర్లీ భక్తి ఉన్ముఖ సుకృతి అంటే ఏంటి, మనం మూడు రోజులు చర్చించుకుంటున్నాం, దాన్ని భక్తి ఉన్ముఖ సుకృతి అంటారు. అంటే గత జన్మలో నువ్వు తెలుసో తెలియకనో నువ్వు ఏం చేసి ఉండొచ్చు, ఏమో గత జన్మ అవ్వచ్చు ఈ జన్మ అవ్వచ్చు, ఎవరో తెలియకనే మనం ప్రసాదం పెట్టుండొచ్చు. ప్రసాదమే కదా తింటుంటాం రథయాత్రలో, మనం ఎంతోమంది ప్రసాదం పెడుతూ ఉంటాము. అందరూ ప్రసాదమే కాదు, అరే ఇసుకొనరా అని చెప్పి తింటారు అనమాట. వాళ్ళ జీవితంలో సుకృతి వస్తుంది. నగర సంగీతం చేస్తూ ఉంటాం, ఎవరో వింటూ ఉంటారు. ఈ హరే కృష్ణ వాళ్ళు ప్రతి ఆదివారం పాడుతుంటారు రా, బాగానే ఉంటుంది, మంచి కీర్తన చేస్తారు. సరే సుకృతి మొదలైపోయింది, ఆ కీర్తన చెవిలో పడింది. ఇదేం సుకృతి? భక్తి ఉన్ముఖ సుకృతి, అంటే భక్తి సంబంధించిన సుకృతి ఇది. సో ఈ భక్తి ఉన్ముఖ సుకృతి, సో వనీసే పుణ్యాత్మ పుణ్య కృత పుణ్య పుంజ అన్నప్పుడు, లేకపోతే ఇక్కడ ప్రభుపాదుల వారు వెళ్ళని నలుగురు కేటగిరీలు ఏమంటారు, పుణ్యాత్ములు అంటారు అనమాట. ఈ పుణ్యాత్ములు అన్నప్పుడు ఏం పుణ్యాత్ములు, ఈ బయట వాళ్ళ పుణ్యాత్ములు కాదు. కొంతమంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, గోను బ్రాహ్మణులకు ఇస్తూ ఉంటారు, పేదవాళ్ళకి పంచుతూ ఉంటారు, ఆహా పుణ్యాత్ముడు అయ్యి అంటాం. అన్నదానాలు చేస్తూ ఉంటారు, చలివేంద్రాలు పెడుతూ ఉంటారు, లేకపోతే పుస్తకాలకి పుస్తకాలు పెన్నులు పంచుతూ ఉంటారు, పేదవాళ్ళకి ఫ్రీగా విద్య నేర్పిస్తూ ఉంటారు, పేదవాళ్ళకి ఉచితంగా ఆసుపత్రులు కడుతూ ఉంటారు. వాళ్ళు ఏమది, అది భక్తి, అది 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 భక్తి ఉన్నత పుణ్యాత్ వాళ్ళు పుణ్యాత్ములే, కానీ అది ఏం పుణ్యం అది, ఇవి అది 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 ఆ పుణ్యము ఈ పుణ్యం ఒకటి కాదు. అదే పుణ్యం అది, అది భోగ ఉన్ముఖ సుకృతి. అది అలా అతను చేయడం వల్ల ఏమవుతుంది, వచ్చే జన్మలో అతనికి కూడా మంచి జరుగుతుంది, అది భోగ ఉన్ముఖ సుకృతి. కానీ సో దట్ కైండ్ ఆఫ్ పుణ్యం అనేది నిన్ను భౌతిక జీవితానికి ఇంకా ఆసక్తిని చేస్తుంది. మళ్ళీ మళ్ళీ జన్మెత్తాలి, నువ్వు అన్ని పుణ్యాలు చేసావు కాబట్టి. పాపం చేసిన వాడు జన్మెత్తాలి, పుణ్యం చేసిన వాడు జన్మెత్తాలి, అది భోగ ఉన్ముఖ సుకృతి. కానీ ఇక్కడ భక్తి ఉన్మ, ఇక్కడ పుణ్యాత్ములు అంటే ఎవరు, తెలుసో తెలియకనే కృష్ణుడికి సేవ చేసిన వాళ్ళు, వాళ్ళు పుణ్యాత్ములు సుకృతి. వాళ్ళు కూడా పుణ్యాత్ములు మహాత్ములు అని చెప్పి కృష్ణుడు చెప్తారనమాట. సో ఎనీహౌ సి నలుగురు కేటగిరీ మనుషులు వస్తారు. వీళ్ళు వీళ్ళని ఏమన్నారు, వీళ్ళు కనిష్ట అధికారులు అనొచ్చా అనకూడదు, ఏమన్నారు వీళ్ళని, మిశ్రమ భక్తులు అనాలన్నమాట. ఏం భక్తులు, మిశ్రమ భక్తులు, కర్మ మిశ్ర భక్తులు, జ్ఞాన మిశ్ర భక్తులు. భక్తులే, ఎందుకంటే కృష్ణుడి దగ్గరికి ఎవరు వచ్చినా సరే వాళ్ళు భక్తులు అనేస్తారు కృష్ణుడు. ఎనీవన్ హూ కమ్స్ టు హిమ్, వాళ్ళని భక్తులు అనొచ్చు. ఎవరు వచ్చినా సరే కృష్ణుడిని దేవుడు అని నమ్మి వచ్చిన వాళ్ళని భక్తులు అనొచ్చు. కాబట్టి వీళ్ళు భక్తులే, కాకపోతే వీళ్ళుని కనిష్ట అధికారి, మధ్యమ అధికారి, ఉత్తమ అధికారి అనకూడదు. ఎందుకంటే కనిష్ట మధ్యమ ఉత్తమ అది ఏంటది, సాధన భక్తులు, సాధన భక్తుల్లో కేటగిరీస్ అది. వీళ్ళు సాధన భక్తులు కాదు. ఎందుకు సాధన భక్తులు అంటే, కేవలం కృష్ణుడి కోసం వచ్చిన వాళ్ళే సాధన భక్తులు. కృష్ణుడి యొక్క కృష్ణ ప్రేమ మాత్రమే జీవిత లక్ష్యం అనుకునే వాళ్ళు సాధన భక్తులు. వీళ్ళ జీవిత లక్ష్యం ఏంటి, ఆర్తో అర్థాతో జిజ జ్ఞాని. కాబట్టి వీళ్ళేంటి, కర్మ మిశ్ర భక్తులు, లేకపోతే జ్ఞాన మిశ్ర భక్తులు వీళ్ళందరూ. సో వాళ్ళు వస్తారు భక్తి జీవితంలోకి. కానీ ఇక్కడ రూపగోస్వామి ఏమని చెప్తారంటే, సో వీళ్ళు భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే వీళ్ళకి ఉండాల్సిన కండిషన్ ఏమిటి అని చెప్పి, కండిషన్ ఏంటంట ఒక ఉదాహరణ ద్వారా చెప్తా మీకు. ఒక వ్యక్తి బైక్లో వెళ్తున్నాడంట, జాగ్రత్తగా వినండి, ఈ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి బైక్లో వెళ్తున్నాడు, రై అని చెప్పి వెళ్తున్నాడు, ఫిఫ్త్ గియర్ కొట్టాడు. సో వెళ్తున్నప్పుడు రోడ్ సైడ్ ఏదో బిల్ బోర్డ్ ఉంది అన్నమాట, పోస్టర్ ఏదో మూవీ పోస్టర్, అది చూసుకొని ఆ చూసే ప్రక్రియలో ఎదురుగా గుంట ఉంది. గుంట అంటే దాని ఏమంటారు, యా సమ్ పిట్ హోల్. సో ఆ బ్రేక్ వేయడం, బ్రేక్ వేయలేకపోయాడు, ఆ పిట్ హోల్ మీద లోపల బండి దిగిపోయి, బండి ఉండిపోతే మనం ఎగిరి పడిపోతాం అనమాట. గాల్లో ఎగిరి దడాలను పడతాడు రోడ్డు మీద. వాడు అదృష్టం బాగుంటే ఎక్కడ పడతాడు, తిన్నంగా ఒక హాస్పిటల్ ఎదురుగా పడతాడు అనమాట. ఈ హాస్పిటల్ ఎదురుగా పడతాడు, ఆ హాస్పిటల్లో వెంటనే డాక్టర్లు నర్సులు పరిగెట్టుకుని వస్తారు పాప అతన్ని. ఇన్ జనరల్గా హాస్పిటల్స్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎఫ్ఐఆర్ నోట్ చేశారా, మీ తాలూకు ఏంటి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, డబ్బులు కట్టాక అడ్మిషను అన్నీ అడుగుతారనమాట. కానీ ఈ హాస్పిటల్ మాత్రము చాలా గొప్ప హాస్పిటల్, అవి ఏమీ అడగరు, ఏం క్వాలిఫికేషన్ చూడరు, అంత ఫ్రీ సర్వీస్. సో వీళ్ళు ఆ వ్యక్తి ఎవడో ఏంటో కూడా ఆరా తీయకుండానా, అతని యొక్క పుట్టు పూర్వదాలు చూడకుండానా, అతనికి అతను పేమెంట్ చేయగలడా లేదా చూడకుండా ఫ్రీగా, సో అతన్ని బాగా చేరదీసి అతనికి సేవ చేసి ఎంకరేజ్ చేసి తలకి కట్టు కట్టి మందులు ఇచ్చి ఇంజెక్షన్లు ఇచ్చి ఐడిన్ పెట్టి అతని బండిని రిపేర్ చేసి అన్ని చేస్తూ ఉంటారనమాట. డాక్టర్ చెప్తాడు మేము నెల రోజులు ఎక్కడ కదలకూడదు, ఎందుకంటే కాళ్ళు కట్టిస్తారనమాట. కొన్ని కొన్ని సార్లు చూస్తాం కదా కాళ్ళకి పట్టి కట్టేసి దాన్ని గాల్లో ఆలాడేసేస్తారనమాట తోడతోటి. సో కాళ్ళు రెండు చేతులు ఆలాడిస్తారు, కాళ్ళు ఆలాడిస్తారు అని చెప్పి అలాగ అతను నెల రోజుల పాటు మీరు హాస్పిటల్లో ఉండాలండి అని చెప్తారనమాట. సో అతను చూస్తూ ఉంటాడు అతను నెల రోజులను, ఈ భక్తులు ఎంత మంచి వాళ్ళు అని చెప్పి. సారీ ఇప్పుడు సో ఈ హాస్పిటల్ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అని చెప్పి, డాక్టర్లు నర్సులు ఫ్రీగా సేవ చేస్తున్నారు, ఎంతో ప్రత్యేకంగా నాకేం ఇష్టము, మంచిగా భోజనం పెడుతున్నారు, మందులు ఇస్తున్నారు, ఏం అడగట్లేదు, అంత బ్రహ్మాండంగా ఉంది. పాపం అంటే ఈ వ్యక్తి కూడా నా అనాథ చెప్పాలంటే ఈ వ్యక్తి. కాబట్టి నెల రోజులు అయిపోయింది, నయమైపోయాడు, అతని యొక్క నొప్పులు తగ్గిపోయాయి, చేతులు కాళ్ళు నార్మల్కి వచ్చాయి. సో నెల రోజులు పోయిన తర్వాత ఈ నెల రోజుల్లో ఒకవేళ అతను ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లని నర్సులని చూసి వాలంటీర్లని చూసి వాహ్ ఎంత మంచి వాళ్ళు వీళ్ళు, నేను ఎక్కడ నేను ఎంతో సఫర్ అవుతుంటే నన్ను కాపాడి నన్ను మళ్ళీ సాధారణ స్థాయికి తీసుకొచ్చారు, నా జబ్బులు నయం చేసి, ఈ నిజంగా వీళ్ళు గొప్పవాళ్ళు, ఇలాంటి జీవితం నిజమైన జీవితం అని చెప్పి అతను ఒకవేళ ప్రేరణ చెందితే ఏమవుతుంది, అతను నయమైపోయిన తర్వాత మళ్ళీ అతను కూడా వాలంటీర్లో కలిసిపోతాడు, అవునా కదా, వాళ్ళతో కలిసి వాళ్ళతో పాటు అతను కూడా వేరే వాళ్ళకి రోగాలు నయం చేస్తాడు. లేదనుకోండి, ఒకవేళ అతను ఆ నెల రోజుల వ్యవధిలో అక్కడ ఉన్న వాలంటీర్లతోని డాక్టర్లతోని నర్సులతోని అతను సంబంధం ఏర్పరచుకోకపోతే ఏమవుతుంది, నెల రోజులు అయిపోతుంది, నయమైపోతుంది, టాటా బాయ్ బాయ్ చెప్పేసి బైక్ మళ్ళీ కిక్ కొట్టి రై 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 అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట, అవునా కదా. సో ఇఫ్ హెస్ డెవలప్డ్ ఇన్నఫ్ అటాచ్మెంట్ ఫర్ ద డివో బా ఇఫ్ హెస్ డెవలప్డ్ ఇన్నఫ్ అటాచ్మెంట్ ఫర్ దిస్ డాక్టర్స్ అండ్ వాలంటీర్స్, అతని నెల రోజుల వ్యవధిలో ఆ వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటే ఏమవుతుంది, అతను వాళ్ళతో పని జీవితాంతం సత్సంబంధాలు ఏర్పరచుకుంటాడు, వాళ్ళతో కలిపి తను కూడా తన చేతనైనంతగా సేవ చేస్తాడు, సేవ సమాజానికి సేవ చేస్తాడు. సో దిస్ ఇది ఒక ఉదాహరణ. కానీ ఇఫ్ యూ డజంట్ రియలైజ్ నేను ఏ స్థాయిలో వచ్చాను, ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాను, అది అతని హృదయంలో కృతజ్ఞత అనేది అతని సిస్టంలో లేదనుకోండి, అప్పుడు పట్టే పట్టించుకోడు, నా జీవితం అనుకుంటాడు అంతే. కానీ అతను కొంచెం కృతజ్ఞత భావం ఉన్నవాడైనా సరే, కొంచెం ఎనీ సేన్ పర్సన్ అయితే ఏంటి ఆలోచిస్తాడు, చచ్చిపోవాల్సింది చెప్పాలంటే, కానీ ఈ డాక్టర్లు వీళ్ళంతా కాపాడారు, నా దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు, నా పుట్టు పూర్వతలు తెలుసుకోలేదు, తర్వాత ఎఫ్ఐఆర్ ఏం పట్టించుకోలేదు, ఇంత సేవ చేశారు కాబట్టి నేను కూడా వీళ్ళ పట్ల కృతజ్ఞతతో నేను కూడా నలుగురికి సేవ చేస్తాను అని చెప్పి అనుకున్నప్పుడు ఏమవుతుంది, అతను కూడా వాళ్ళతో కలిసి సంబంధాలు మెయింటైన్ చేస్తుంటాడు అన్నమాట. సో ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు నాలుగు కేటగిరీలు ఉన్నారు కదా, వాళ్ళది ఈ పరిస్థితి, ఆర్తో అర్తాతో మనందరం చెప్పాలి, సింపుల్ చెప్పండి, మనందరిది ఈయన పరిస్థితి, మనందరం కూడా ఇస్కోన్లోకి దేనికి వచ్చాం చెప్పండి, వన్ ఆఫ్ దిస్ ఫోర్ కేటగిరీస్, అవునా కదా. ఆర్తో కేటగిరీ అంటే జీవితంలో మనకి ఆనందం కావాలని ఎదుర్కొంటున్నాము కానీ మనకి ఏదో తేడా అనిపిస్తుంది కారణం. రెండో కారణం ఆర్తార్తో, ఆర్తార్తో అంటే దేనికి ఏంటది, యా జీవితంలో ఏదో భౌతిక కోరికలు కోరుకొని వస్తారు కొన్ని కొన్నిసార్లు. జిజ్ఞాసు, జిజ్ఞాసు అంటే ఏంటి, వాళ్ళు చూస్తూ ఉంటారు ఇస్కోన్ వాళ్ళు ఏంటరా బాబు, ఇస్కోన్లోకి వస్తే ఫస్ట్ ఏమవుతుంది, వాడి హెయిర్ స్టైల్ మారిపోతుంది, వాడి హెయిర్ స్టైలు మారిపోతుంది అనమాట, ఇస్కోన్ కట్, రెండు హరే కృష్ణ కట్. మా కల్కటా టెంపుల్ ఎంత ఫేమస్ అంటే, గో టు ఎనీ బార్బర్ షాప్, ఎనీ మంగళవారం దగ్గరికి వెళ్ళి ఎలా కటింగ్ చేయాలి సార్ అంటే హరే కృష్ణ కట్ అని చెప్తే చాలు, వాడు మిలిటరీ కటింగ్ చేసేస్తాడు అనమాట. సో హెయిర్ స్టైల్ మారిపోతుంది. తర్వాత చూస్తాం ఈ హరికృష్ణ వాళ్ళండి ఎప్పుడు పడితే అప్పుడును దాని ఏమంటారు, దాని గుంజీలు తీస్తుంటారు అంటే ప్రణామాలు చేస్తుంటారు కదా ఒకరినొకరు. కొత్త వాళ్ళకి అర్థం కాదు వాట్ దే ఆర్ డూయింగ్, ఇది ఏం చేస్తున్నారో అర్థం కాదు. రోడ్ల మీద మనం బస్సుల్లో చూస్తుంటారు భక్తులు ఎక్కడున్నా సరే కళ్ళు మూసుకొని ఆ జపమాలలో చేతులు పెట్టి చేతులు లోపల నుంచి తిప్పుతుంటారు. నాకు అర్థం కాదు లోపల ఏముంది, గులాబ్ జాములు రసగుల్లాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏమైనా సరే ఎలక్పల్లి ఏమైనా ఉందా, ఎలక్పల్లి ఎలా ఎలా అనుకుంటున్నారు లోపల నుంచి అని చెప్పి. పీపుల్ డోంట్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ డూయింగ్. అలా చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు ఏం చదువుతున్నాము ఏం వింటున్నాము అని చెప్పి. తర్వాత కొంతమంది ఉత్సుకత ఆగలేక పక్కకు వచ్చి అంటారు మీరు ఎవరండి ఏంటని అడుగుతారు. అప్పుడు మనకి దొరికిందే ఛాన్స్. అడగాలే గాని మన వాళ్ళు భగవద్గీత 18 అధ్యాయాలు 700 శ్లోకాలు మొత్తం గంటలు చెప్పేస్తారు అనమాట. సో జిజ్ఞాసు అంటే కొన్ని కొన్నిసార్లు ఇస్కాన్ ఫిలాసఫీ ఏంటి, ఇస్కాన్ లో వీళ్ళు ఎలాగ ఇంత ఫాలో అవ్వగలుగుతున్నారు, ఎలాగ వీళ్ళు ఈ 4 నియమాలు పాటించి కనీసం టీ కాఫీ ఆనియన్ గార్లిక్ కూడా లేకుండా ఉండగలుగుతున్నారు, ఎలాగ ఇస్కాన్ వాళ్ళు ఎప్పుడు చిరునవ్వుతూ నవ్వుతూ ఉంటారు, ఇవేమి ఇవన్నీ ఉన్నా సరే నవ్వలేకపోతున్నాను, వీళ్ళేమి లేకుండా నవ్వగలుగుతున్నారు ఎలా బా సాధ్యం అని చెప్పి జనానికి ఒక రకమైన కుతూహలం ఒక రకమైన ఉత్సుకతతో జిజ్ఞాసు వస్తారనమాట. ఇది ఒక రకమైన కేటగిరీ రైట్. ఫైనల్ గా జ్ఞానీస్, జ్ఞానీస్ అంటే జ్ఞాని అంటే ఏంటంటే అతనికి తెలుసు నేను శరీరం కాదు నేను ఆత్మ, భగవంతుడిని తెలుసుకోవాలి రైట్. నేను భగవంతు నేను శరీరం కాదు నా ఆత్మని భగవంతుడిని తెలుసుకోవాలి, అది జ్ఞాని. ప్రభుజీ అంటే జ్ఞానికి భక్తికి భక్తుడికి తేడా ఏంటి ప్రభుజీ అంటే ఏంటి, తేడా ఉంది. జ్ఞాని అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు, నా గురించి తెలుసుకోవాలి భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు జ్ఞాని అంటే. భక్తుడు అంటే భగవంతుని గురించి కేవలం తెలుసుకోవడం మాత్రమే కాదు భగవంతుడికి సేవ చేయాలనుకుంటాడు. సో ఓన్లీ యూ వాంట్ టు నో అబౌట్ సుప్రీం యు ఆర్ జస్ట్ జ్ఞాని లెవెల్, బట్ యు వాంట్ టు సర్వ్ ద సుప్రీం యువర్ భక్త. సో జిజ్ఞాసు అంటే ఏంటంటే అతను భగవంతుని గురించి తెలుసుకోవాలని కాదు, భగవంతుని గురించి తెలుసుకోవాలంటే అతను జ్ఞాని అవుతాడు. జిజ్ఞాసు అంటే ఈ ఫిలాసఫీ ప్లస్ ఈ భక్తుల యొక్క లైఫ్ స్టైల్ ఇవన్నీ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు జిజ్ఞాసు. ఈ లోకంలో చూసినట్లయితే ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ ఏంటంటే 90% కేటగిరీస్ ఆరుతో కేటగిరీ దుఃఖం. మనం తిరుపతికి వెళ్తున్నాము, జనాలందరినీ సైడ్ వేసేసి బాబు 4 గిట్లో దేనికి కూడా తిక్కు పెట్టరా నాయన అంటే బై డిఫాల్ట్ దేనికి తిక్కు పెడతారు, ఆరుతో అర్థార్తో కలిపి 95% ఉంటుంది. జ్ఞాని జిజ్ఞాసు కలిపి 5% కూడా ఉండదేమో, ఆరుతో అర్థార్తో 98% ఉంటుంది. 2% జ్ఞాని ప్లస్ జిజ్ఞాసు ఈ రోజుల్లో. సో మనందరం కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆరుతో కేటగిరీలో పడతామన్నమాట. మనం కూడా జీవితంలో ఏదో కష్టాలు ఉండుంటే లేకపోతే ఏదో భౌతిక కోరుకొని భగవంతుడి దగ్గరికి వస్తాము ఆరుతో కేటగిరీ. వచ్చినప్పుడు ఏమవుతుందంటే టెంపుల్కి వస్తాము, మనశ్శాంతిగా అనిపిస్తుంది, భగవంతుని వేడుకుంటూ ఉంటాము, అలాగ 2-3 సార్లు వస్తూ ఉంటాము రైట్. సో అలా వచ్చినప్పుడు మనము అదృష్టవంతులం అయితే ఎవరో ఒక భక్తుల్ని కలుస్తాము, కలిసినప్పుడు ఏమవుతుంది భక్తులతో పరిచయం పెంచుకుంటాము, దానివల్ల ఒక సంబంధం ఏర్పడుతుంది రైట్. సో దెన్ వి అబ్జర్వ్ భక్తులను క్లోజ్గా చూస్తాము, వాళ్ళు మనకి రకరకాల సహాయం చేస్తూ ఉంటారు. సో ఇన్ ద ప్రాసెస్ వి డెవలప్ అటాచ్మెంట్ ఫర్ ద డివోటీస్, భక్తులతో మనం ఆసక్తి పెంచుకుంటాము, భగవంతునితో ఆసక్తి పెంచుకుంటాము. సో మనం వచ్చిన పర్పస్ ఏంటి, వచ్చిన పర్పస్ వేరే పర్పస్ అయి ఉండొచ్చు కానీ ఆ వేరే కారణాలు అవ్వచ్చు. దేనికోసం వచ్చాము మందిరానికి అంటే, దేనికోసం వచ్చాము భగవంతుడి దగ్గరికి అంటే, కారణాలు ఏమైనా అవ్వచ్చు. కృష్ణుడి సేవ అయితే కాదు, వేరే కారణాలతో వస్తాము. కానీ వస్తున్నప్పుడు నెమ్మదిగా మనం ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ రావడం వల్ల ఆ సిద్ధాంతం, ఇది ఎవడో పుస్తకం సరే ఈ పుస్తకం తీసుకోండి అంటారు 10 రూపాయలు నాకు వద్దు అంటాం, సరే ఫ్రీగా తీసుకోండి అంటారు, సరే ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేస్తాం కదా అని చెప్పి పుస్తకం ఫినాయిల్ తాగేస్తాం ఫ్రీగా వస్తే, పుస్తకం చదవమని చెప్పి పుస్తకం ఓపెన్ చేస్తాం. ఆ పుస్తకంలో ఉంటుంది ప్రభుపాద ఫస్ట్ లైన్ రాస్తారు, కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్హెడ్ అండ్ ద గోల్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ అండ్ సర్వ్ కృష్ణ, ఫూల్స్ అండ్ రాస్కల్స్ దే డోంట్ అండర్స్టాండ్ దిస్ అని చెప్పి, అయ్యి బాబోయ్ ఏంటి ప్రభుపాదుల వారు ఇలాగనా AK-47 అయితే షూట్ చేసేస్తున్నారని చెప్పి. సో మనకు అర్థమవుతుంది ఓకే జీవితం నేను కృష్ణుడు దాసుని, కృష్ణుడితో సేవ చేస్తే ఆటోమేటిక్గా మన జీవితంలో సుఖం ఉంటుంది, కృష్ణుడికి దూరంగా ఉండి పాపంలో కార్యంలో ఇన్వాల్వ్ అయితే ఎంత ప్రయత్నం సుఖం రాదు అవునా ఇదా అని చెప్పి మనం నెమ్మది నెమ్మదిగా మన అండర్స్టాండింగ్స్ మారుతూ ఉంటాయి. సో మనం వచ్చినప్పుడు మన పర్పస్ ఏంటి, ఇట్ ఈస్ సమ్ డిఫరెంట్, ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం. మనం వచ్చిన తర్వాత ఏమవుతుంది, మన యొక్క అండర్స్టాండింగ్స్ మారిపోతాయి, మనకి ఏది వాస్తవం ఏది యాక్చువల్ రైట్ వాళ్ళకి తెలుస్తుంది, ఆ ప్రక్రియలో మనకి కృష్ణుడి సేవ పట్ల, కృష్ణుడి యొక్క కథ పట్ల, భక్తుల పట్ల ఒక రకమైన ఆసక్తి ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు ఏమవుతుంది, మనము ఉండిపోతాము. మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఏదో భౌతిక దుఃఖంతో వచ్చాము, ఆ దుఃఖం తీరే లోపల బిఫోర్ ద మనం ఏ పనికైతే వచ్చామో ఆ పని పూర్తయ్యే లోపల మనకి సిద్ధాంతం ఫిలాసఫీతో అటాచ్మెంట్ అవ్వచ్చు, భక్తులతో అటాచ్మెంట్ అవ్వచ్చు, ప్రసాదంతో అటాచ్మెంట్ అవ్వచ్చు. అలా అయితే ఏమవుతుంది, మనము ఆ దుఃఖం తీరిపోయినా సరే మనం కంటిన్యూ అవుతాం అనమాట. తీరినా తీరకపోయినా సరే మనం మనం ఏ పనికైతే వచ్చామో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఇంట్లో ఏదో వాళ్ళ పిల్లవాడికి ఏదో హెల్త్ ప్రాబ్లమ్, సో టెంపుల్కి వచ్చి ఏదో సేవ చేస్తాడు, అప్పుడు ఏంటంటే సుకృతి భగవంతునికి రాజభోగ సమర్పిస్తాను అనమాట. అప్పుడు సుకృతి అవుతుంది, అది సుకృతులు, సుకృతులు కాబట్టి భక్తి స్టార్ట్ అయింది, భక్తి అయింది, భక్తి స్టార్ట్ అయింది. కానీ అది అది ఏం భక్తి, అది కర్మమిశ్ర భక్తి. అంటే ఏదో ఒక కోరికలతో వచ్చారని ఆర్తో దుఃఖంలో వచ్చాడు అనమాట. దుఃఖం ఆర్తో ఆర్తార్తో ఆర్తార్తో అంటే మెటీరియల్ ప్రాస్పెరిటీ వెల్త్, ఇక్కడ ఆర్తో దుఃఖం. తన కొడుకు ఏదో ఏదో జబ్బు వచ్చింది, భగవంతుని దాకా వచ్చాడు, భగవంతుకి ఏదో సేవ చేస్తున్నాడు అనమాట. సో అండ్ అతను భగవంతునికి తన ప్లాన్లు తనకు ఉంటాయి. కొన్నిసార్లు భగవంతునికి అతను ఆ కోరిక తీర్చవచ్చు, కొన్నిసార్లు తీర్చకపోవచ్చు, కొన్నిసార్లు కానీ తీర్చినా సరే తీర్చకపోయినా సరే, ఒకవేళ భగవంతుడు తీర్చలేదు అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను, ఏదో కారణం కొన్ని కొన్నిసార్లు మనకి అర్థం కాదు కదా, చెప్పాను కదా. సో ఇంత ప్రాసెస్. కానీ ఒకవేళ ఆ కోరిక తీరకపోయినా సరే అతను వస్తూ ఉంటాడు, భగవంతు సేవ చేస్తుంటాడు, ప్రతిసారి వేరుకు వేడుకుంటూ ఉంటాడు, నా యొక్క అబ్బాయికి హెల్త్ ఇంప్రూవ్ చేయండి స్వామి అని చెప్పి. సో ఇంత ప్రాసెస్, అక్కడ భక్తులు ఉంటారు, పూజారులు ఉంటారు, మీరు పుస్తకం చదవండి, క్లాసులకు రండి, భగవద్గీత క్లాసులు వినండి, ఇలా చేయండి అలా చేయండి, మీరు మీ ఇంట్లో నాన్ వెజిటేరియన్ మానేయండి, ఇంట్లో ప్రభుపాదం పెట్టుకోండి, రకరకాలు చెప్తూ ఉంటారు, అతను ఫాలో అవుతూ ఉంటాడు అనమాట. ఇంత ప్రాసెస్ ఏమవుతుంది, ఒకవేళ తర్వాత తేడా వల్ల ఒకవేళ ఫర్ సమ్ రీజన్ అతను నయం అవ్వకపోయినా సరే, అయినా సరే అతను భగవంతుని భక్తి వేరడు. ఎందుకు వేరడు, అతనికి ఆల్రెడీ అర్థమైంది. ఏమర్థమైంది, దిస్ ఇస్ పర్ఫెక్ట్ సిద్ధాంతం, ఈ సిద్ధాంతం పర్ఫెక్ట్, భక్తులు పెర్ఫెక్ట్, ఈ ప్రాసెస్ పెర్ఫెక్ట్ అని చెప్పి, రైట్. సో అప్పుడు అతను కంటిన్యూ అవుతాడు అనమాట. సో సెకండ్ థింగ్, కానీ ఒకవేళ అతని కోరిక తీరినా సరే, అతను ఒక నెల రోజులు వాళ్ళ అబ్బాయికి నయం అయిపోయింది, కానీ ఇంత ఆ మధ్యలో అతను ఆ సిద్ధాంతం తెలుసుకోలేక, నేను ఆత్మని కాదు, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, ఈ భక్తులు భగవంతుడు, భక్తులు, ఈ సిద్ధాంతము, వాటి మీద అతనికి ఆసక్తి ఏర్పడకపోతే ఏమవుతుంది, ఈవెన్ ఇఫ్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్, అతను కోరిక తీరిపోయినా సరే, కోరిక తీరిపోయింది మళ్ళీ వెళ్ళిపోతాడు, తన భౌతిక జీవితంకి వెళ్ళిపోతాడు, మళ్ళీ భగవంతుడు మర్చిపోతాడు అనమాట. సో అండర్స్టాండింగ్, జస్ట్ లైక్ దట్ పర్సన్, అతనికి ఏదో యాక్సిడెంట్ అయింది, అతను అదృష్టం బాగుండి సుకృతి ఉంది కాబట్టి హాస్పిటల్ దాకా వచ్చాడు. హాస్పిటల్ అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ హాస్పిటల్ అంటే ఇస్కాన్ టెంపుల్. డాక్టర్లు, నర్సులు, వాలంటీర్లు ఎవరు, బ్రహ్మచారులు, కాంగ్రిగేషన్ ప్రచారకులు వీళ్ళందరూ. సో ఎవరు వస్తారు, మనం వాళ్ళకి సహాయం చేస్తాము, మనం ఏమి ఆశించి చెయ్యము. ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నాడని చెప్పి అతనికి ఏదో రకంగా ఎంకరేజ్ చేసి కృష్ణుడికి అతని గురించి కృష్ణుడిని ప్రార్థిస్తాము. సో అంటే ఇక్కడ ఏంటి, పేషెంట్ని డాక్టర్లు నయం చేస్తున్నారు కదా, అదే విధంగా మనం కూడా ఈ యొక్క పేషెంట్ భవరోగుల్ని నయం చేస్తా ట్రై చేస్తుంటాము. పేషెంట్ నయం అయిపోతాడు, ఇక్కడ కూడా భక్తి, ఈ యొక్క కొత్తగా వచ్చిన వాడు తన జీవితంలో ఒక రకమైన సుఖాన్ని అనుభవిస్తాడు, రైట్. తర్వాత ఆ వ్యక్తి ఆ డాక్టర్లతోని, ఆ పేషెంట్లతోని సత్సంబంధం ఏర్పరచుకోకపోతే ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపన్ టు దట్ పర్సన్, అతను వెళ్ళిపోతాడు అనమాట. అదే విధంగా ఇస్కాన్లో కూడా మనం వస్తాము, ఆర్తో ఆర్తార్తో జిజ్ఞాసు. జిజ్ఞాసు అంటే ఏంటి, ఇన్క్విజిటివ్. నాకు బాగా గుర్తుకుంది, మొన్న ఎవడో ఒకడు వచ్చాడు అనమాట. సో ఆ వ్యక్తి, దట్ పర్సన్, ప్రభు నాకు శాస్త్రం నేర్పించండి, ఇది అది. సో ఐ టాట్ హిమ్, రోజుకి రెండు మూడు చాప్టర్ చదివేసేవాడు అనమాట, ఈ ఫిలాసఫీ ఆ ఫిలాసఫీ. సో వీరు అంటారు, అరే దిస్ మ్యాన్ భక్తుల కన్నా ఇతను సూపర్గా ఉన్నాడే అని చెప్పి అనుకున్నా. కానీ నేను చూశాను, చదువుతున్నాడు కానీ కొంచెం సేవ ప్రసాదం ఫ్రీగా తింటున్నాడు, కొంచెం సేవ చేయి, కనీసం ప్రసాదం సర్వింగ్ చేయను, రోజు మూడు పూటలు తింటున్నావు అంటే అది సర్వింగ్ చేసేవాడు కాదనమాట. నాకు అర్థమైంది, సంథింగ్ ఈజ్ రాంగ్, ఇతను ఖచ్చితంగా భగవంతుని సేవ చేయడంగా రావట్లేదు. దేనికి వచ్చాడు, ఇస్కాన్ సిస్టమ్స్ తెలుసుకొని, ఇస్కాన్ ఫిలాసఫీ తెలుసుకొని, తను సొంతంగా పను సమ్ సోన్ డాష్ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసి, ఈ వాంటెడ్ టు యూజ్ ఇస్కాన్, జిజ్ఞాసు. కాబట్టి ఇస్కాన్ ఫిలాసఫీ తెలిసిపోయిన తర్వాత అతను ఏమైపోతాడు, మళ్ళీ ఇస్కాన్ విడిచిపెట్టేస్తాడు అనమాట. సో ఆర్తో అర్తార్తో జిజ్ఞాసు జ్ఞాని, ఈ కేటగిరీల్లో వాళ్ళు రకరకాల కారణాల కోసం భక్తిలో వస్తారు, ఆ కారణాలు పూర్తయిన తర్వాత మళ్ళీ భక్తి విడిచిపెట్టేవచ్చు. కానీ ఇక్కడ ప్రభుపాద ఏమంటున్నారు, ఇక్కడ రూప కోసం ఏమంటున్నారు, వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ ఫర్ సంబడి టు కంటిన్యూ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. అతను భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఏమవ్వాలి, అతను దేనికోసమైతే వచ్చాడో, ఆ పర్పస్ ఫుల్ ఫుల్ఫిల్ అయ్యే లోపల అతనికి నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని కనీసం ఆ స్థాయి రావాలి, ప్లస్ ఈ యొక్క సిస్టమ్, ఈ యొక్క భక్తి, ఈ యొక్క భగవంతుడు, ఈ ఫిలాసఫీ పర్ఫెక్ట్ అనే అండర్స్టాండింగ్ అతను రాగలిగితే అతను అతను అనుకున్న డిజైర్ ఫుల్ఫిల్ అయినా సరే అవ్వకపోయినా సరే అతను తర్వాత ఆ భక్తి జీవితాన్ని విడిచిపెట్టాడు. ఈ విల్ గో ఆన్. సో ప్రభుపాద్ రైట్స్, భక్తి రసామృత సింధు రైట్స్ దట్ వన్ పర్సన్ హ్యాస్ టు అట్లీస్ట్ కమ్ టు ద ప్లాట్ఫామ్ ఆఫ్ ఎ జ్ఞాని. జ్ఞాని అంటే అట్లీస్ట్ నేను శరీరాన్ని కాదు ఆత్మని, మరియు జీవితం యొక్క జీవితము ఈ భౌతిక అంతా దాని టెంపరీ రైట్, భగవంతుడు తెలుసుకోవాలి కనీసం ఆ స్థాయికి వస్తే. అందుకని నాలుగిట్లో ఆడుతూ ఆడతాడుతో అనేది కనిష్ట స్థాయి, జిజ్ఞాసు అనేది అంతకన్నా బెటర్ స్థాయి, జ్ఞాని అనేది నలుగురిలోకి బెస్ట్. కృష్ణ సేస్ నలుగురిలో కూడా జ్ఞాని అంటే ఇష్టం అని చెప్తాను అనమాట. జ్ఞాని అంటే భక్తుడు కాదు, మళ్ళీని భక్త జ్ఞాన తేడా ఉంది. జ్ఞాని మీన్స్ యూ వాంట్ టు నో గాడ్, భక్త మీన్స్ యూ వాంట్ టు సర్వ్ గాడ్. కానీ కనీసం జ్ఞాని స్థాయిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, అతడు అంత ఈజీగా ప్రాసెస్ విడిచిపెట్టకపోవచ్చు. అది సుకృతి కూడా ఉంది, జ్ఞాని కూడా ఉంది, కాబట్టి అది కంటిన్యూ అవ్వచ్చు అనమాట. రైట్, సో లైక్ దట్ స్మాల్ డిస్ట్రాక్షన్. సో మనం చూసినట్టుగా ఐ రిమెంబర్ ఇన్ మై బీటెక్ లైఫ్, సో ఇఫ్ ఐ థింక్ అబౌట్ నేను ఎలా భక్తిలోకి వచ్చాను అనే ప్రశ్న ఇప్పుడు నేను ఆలోచించుకున్నట్లయితే, లైక్ ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్ ఇంటర్లో ఉన్నప్పుడు నేను ఐ వాజ్ లైక్ ఎ టాపర్. ఐఐటికి వెళ్ళిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ యూనో చలో గో వైకుంఠానికి గోలోకానికి వెళ్ళినట్టుగా ఫీల్ అయిపోయాను అనమాట. అన్ని పుస్తకాలను చదవడం మానేసి అన్ని మానేసి కంప్లీట్గా ఐ వాజ్ లైక్ యూనో గోయింగ్ యాస్ట్రే. అంటే నేనేమి అఫ్కోర్స్ నేనేమి వ్యసనాలకి ఏమి అలవాటు అవ్వలేదు, నేను జీవితంలో ఎప్పుడు వ్యసనాలు ఏమి నేను ముట్టుకోలేదు, కానీ చదువు మీద ఒక రకమైన నిర్లక్ష్యము, టైంపాస్, నా ఫ్రెండ్స్తో తిరగడం అలాగా కొంత అలవాటు అయిపోతుంది. ఐ వాజ్ అడిక్టెడ్ టు దిస్ థింగ్. సో ఏం ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వాట్ హ్యాపెండ్, నా ఫస్ట్ సెమిస్టర్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి అనమాట. నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు అక్కడ కూడా టాపర్లుగా మిగిలిపోయారు, నాకన్నా ఇంటర్లో నాకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు. అండ్ ఐఐటికి వెళ్ళిన తర్వాత నాకన్నా తక్కువ స్థాయి, నాకన్నా తక్కువ ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా దే వర్ లైక్ డూయింగ్ దే గాట్ వెరీ గుడ్ పర్సంటేజెస్, నాకు మాత్రం తక్కువ పర్సంటేజ్ వచ్చింది అనమాట. ఐ ఫెల్ట్ సో హార్ట్, అరే వాట్ ఈస్ దిస్, నేను వచ్చి ఒక సెమిస్టర్ అయింది, ఒక్క సెమిస్టర్లోనే నేను నా స్థాయి ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను అని చెప్పి, ఇలాగే ఉంటే నేను కిందికి వెళ్ళిపోతానేమో. ఇలా కాదు, జీవితంలో మనకి సంకల్పం ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి, అనుకున్నది చేసుకునే ఆ యొక్క శక్తి ఉండాలి, దానికోసం కాన్సన్ట్రేషన్ అవసరము, కాబట్టి కాన్సన్ట్రేషన్ అవసరం కాబట్టి ఏదో ఒక ఆధ్యాత్మిక సంస్థకి వెళ్ళాలి, ఇది నా మోటివేషన్ అనమాట. ఎందుకంటే ప్రతిసారి అనుకుంటాను సరే ఈ రోజు చదువుతాను అని చెప్పి, కానీ ఏ రోజు చదవాలి అనమాట, టైంపాస్ చేసేసి ఇవ్వండి అలాగా. అండర్స్టూడ్, జీవితంలో మనం అనుకున్న సాధించాలంటే మనకి ఏకాగ్రత అవసరం, ఏకాగ్రత కోసం మనం ఏదో మెడిటేషన్ చేయాలని అనుకునేవాడిని. సో అలాగని చెప్పి ఏదో సంస్థకి వెళ్ళాను నేను, ఇస్కోనకు కాదు, ఎవరో సీనియర్లు వచ్చేసి బలవంతంగా 700 రూపాయలు ఫీజు కట్టి తీసుకొని ఏదో 5 డే క్యాంప్ సహజక్రియ అని చెప్పి ఏదో, సో సహజక్రియ అని చెప్పి ఏదో సంస్థ పేరెందుకులనిగా తీసుకెళ్లారనమాట. 5 డేస్ నేను వెళ్ళా. సరే మనకి ఏమైనా మన జీవితంలో ఉపయోగపడుతుందేమో, మన జీవితంలో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అవన్నీ పెరుగుతాయేమో, డిటర్మినేషన్, గుడ్ హ్యాబిట్స్ వస్తాయేమో అని చెప్పి వెళ్ళానమాట. సో వెళ్ళాను, బట్ ఐ జస్ట్ డిడ్ంట్ లైక్ ఇట్, నాకు అసలు నచ్చలేదు, వాళ్ళ ఫిలాసఫీ బోగస్ అనిపించింది, ప్లస్ ఇట్స్ ఆల్ హై వెరీ ఆర్టిఫిషియల్ అనిపించింది అనమాట. అయినా సరే సంథింగ్ బెటర్ దెన్ నథింగ్. ఎంత కొంత వాళ్ళు ఏదో మెడిటేషన్ చెప్పారు, అది కూడా చేయడం మొదలు పెట్టా. తర్వాత నేను క్లాస్లో చెప్పినట్టుగా నా కొలీగ్ ఒకడు, అతని జీవితంలో కూడా మార్పు చూశాను నేను. మొదట మా ఇద్దరు కొట్టుకునే వాళ్ళం ప్రతిరోజు ల్యాబ్లో, తర్వాత ఆయన చాలా మంచిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు, ప్రసాదం ఇచ్చేవాడు. ఒకరోజు ప్రోగ్రామ్ రాన్నాడు అనమాట, వెళ్ళాను నేను ఆ ప్రోగ్రామ్కి, అక్కడ హరే కృష్ణ డిస్కాన్ ప్రోగ్రామ్ అనమాట. మొత్తం భగవద్గీత మొత్తం 2 రోజులు నేర్పించారు మాకు. సో తర్వాత అక్కడ చాంటింగ్ మొదలు పెట్టాను అనమాట. సో జీవితంలో ఫస్ట్ టైం చాంటింగ్ చేస్తాము, ఇంటికి వచ్చాను తర్వాత. సో ఐ ఫెల్ట్ నాకేంటంటే వాళ్ళకన్నా ఇస్కాన్ ఫిలాసఫీ నచ్చింది, భక్తులు నచ్చారు ముఖ్యంగా. అండ్ సో ఐ థాట్ ఇస్కాన్లో ఉంటే నేను జీవితంలో ఎప్పటికీ మంచివాడిలా ఉండగలను, ఎందుకంటే ఐఐటీలో చూసాను చాలా మంది స్మోకింగ్ డ్రింక్ అలవాటు పడిపోతున్నారు, భయం వేస్తుంది అనమాట, ఏంటి ఇలా ఉన్నారు ఇక్కడ, ఇలాగ నాకు ఇలా అలవాట్లు వచ్చేస్తాయేమో అని భయం వేస్తుంది నాకు అప్పుడు. సో అప్పుడు సో ఐ వెంట్ టు ఇస్కాన్ జస్ట్ టు బి ఎ గుడ్ బాయ్, రాముడు మంచి బాలుడు అలా ఉండడానికి, కేవలం అలా ఉండడానికి ఇస్కాన్ వెళ్ళడం జరిగింది. సో ఇట్ ఇస్ నాట్ టు సర్వ్ కృష్ణ, నాట్ టు ప్లీజ్ కృష్ణ, రైట్, జస్ట్ టు బి ఎ గుడ్ బాయ్, గుడ్ బాయ్, కాంప్లైంట్ బాయ్, సో లైక్ దాట్. బట్ దెన్ వెన్ యూ గో దేర్, మంగళారతికి వెళ్ళే వాళ్ళము ఎర్లీ మార్నింగ్, చీకట్లో మంగళారతి 3:45. సో ఒక సీనియర్ డివోటి ఆరతి ప్లేట్ తీసుకుని వచ్చేవారు, ఒక్కొక్కరికి ఆరతి ఇచ్చేవారు అనమాట. అంతా చీకట్లో ఉండడం వల్ల ఆ ఆరతి వచ్చినప్పుడు ఆ ఆరతి యొక్క లైట్లో ఆ వ్యక్తి యొక్క ఫేస్ కనిపించింది అనమాట. దట్ ఫేస్ ఇస్ కవర్డ్, అంటే ఆ ఫేస్ ముందు ఆ యొక్క ఆరతి 5 ల్యాంప్స్ ఒత్తులు ఉండేవి. సో అతను నాకు అనిపించింది, ఏంటి తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూస్తున్నానా అన్నట్టుగా అనిపించింది భక్తులను చూసినప్పుడు, ఇది నిజంగా వైకుంఠ వాసులు అన్నట్టుగా అనిపించింది అనమాట. అండ్ తర్వాత విన్నప్పుడు వాళ్ళందరూ అకాడమిక్ టాపర్స్, నెక్స్ట్ దే ఆర్ సచ్ ఏ వండర్ఫుల్ బాయ్స్, సో హంబుల్, బయట నుంచి రాగింగ్ చేస్తూ ఉంటారు, ఇక్కడైతే వీళ్ళు ఇంతగా మనకి సేవ చేస్తున్నారు. సో వాట్ హ్యాపెండ్, నాకు ఒక రకమైన వ్యాధితో వెళ్ళా. ఏంటా వ్యాధి? ఓకే, డిసిప్లిన్ ఏర్పరచుకోవాలి, మంచిగా ఉండాలి, సమ్ సార్ట్ ఆఫ్ ఏదో ఒక సమ్ వాట్ ఎవర్ సమ్ అండర్స్టాండింగ్, బట్ వేరే సిద్ధాంతాలు నాకు నచ్చలేదు. బికాస్ ఐఎమ్ నాట్ ఎ బ్లైండ్ ఫాలోవర్, నా ఇంటలెక్ట్ సాటిస్ఫై అవ్వకపోతే నేను ఫాలో అవ్వలేను ఏదిని. బట్ ఇన్ ఇస్కాన్ మై ఇంటలెక్ట్ సాటిస్ఫై అయింది, అంటే జ్ఞాన లెవెల్లో ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికింది. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ సంస్థ కూడా ఇస్కాన్ ఆన్సర్ చేసినంతగా ఏ ప్రశ్నని ఆన్సర్ చేయలేదు. ప్రభుపాల్ ఫిలాసఫీ సచ్ ఏ టెరిఫిక్ పవర్ఫుల్ ఫిలాసఫీ. సో ఇంటలెక్ట్ సాటిస్ఫై అయింది, ప్లస్ లైఫ్ స్టైల్, జీవన విధానం కూడా డివోటీస్ బాగా నచ్చింది. అంటే మనం నేను వచ్చిన పని ఒకటి, ఇంత ప్రాసెస్ ఏమైంది, వేరే విషయాలు నన్ను ఆకర్షించేస్తాయి అనమాట. అలా ఆకర్షించడం వలన మనం తెలియకుండానే మన భక్తి జీవితంలోకి వచ్చేస్తాము. సో దిస్ ఈస్ ద థింగ్. సో ఆర్తో అర్థార్తో జిజ్ఞాసు జ్ఞాని నాలుగుట్లో ఏ కేటగిరీ అయినా అవనే నువ్వు, కానీ మనము అదే లెవెల్లో ఉండిపోతే ఏమవుతుంది, కొన్ని రోజులపై మళ్ళీ బయటకు వచ్చేస్తాం అనమాట. ఏదో దుఃఖంలో ఉన్నామని ఇస్కాన్కి వెళ్తాం, దుఃఖం తీసుకుని మళ్ళీ ఇస్కాన్ బయటకు వచ్చేస్తాం. కానీ ఆ ఇస్కాన్లో బయటకు వచ్చే లోపల మనము నేను శరీరాన్ని కాదు ఆత్మని, కృష్ణుడు సేవ చేయడం నా జీవన ధర్మము, ఈ మాత్రం అండర్స్టాండింగ్ ఏర్పరచుకుంటే మనం ఆ దుఃఖం తీరిపోయినా సరే, దుఃఖం తీరిపోతుంది కానీ ఇస్కాన్లో కంటిన్యూ అవుతాం. ఒకవేళ దుఃఖం తీరకపోయినా సరే ఇస్కాన్లో కంటిన్యూ అవుతాం అనమాట, లైక్ దాట్. సో ద క్వాలిఫికేషన్ టు కంటిన్యూ అడ్వాన్సింగ్, అంటే భక్తి జీవితంలోకి రావడానికి ఒక అర్హత అయితే భక్తి సుకృతి, కాబట్టి నలుగురు వచ్చి నలుగురు సుకృతులు కాబట్టి భక్తి జీవితంలోకి వచ్చారు. భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవ్వాలంటే ఏంటి కండిషను, మనం కనీసం జ్ఞాని స్థాయికి రావాలి అని చెప్పి, అట్లీస్ట్ అంటే ఆ స్థాయి కనీసం మనం మన 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 యొక్క సంబంధ జ్ఞానాన్ని మనం ఏర్పరచుకోవాలి. అప్పుడు మనము ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట, వి డోంట్ స్టాప్. ఓకే, రైట్. సో తర్వాత ప్రభుపాదుల వారు రూపగోస్వామి రాస్తారు, ఏమని రాస్తారంటే ఇక్కడ భౌతిక సుఖం, భౌతిక సుఖం అనే తర్వాత భుక్తి, భుక్తి ముక్తి భక్తి మూడిటి గురించి రాస్తారనమాట. భుక్తి అంటే ఏమిటి, ఇంద్రియాల స్థాయిలో ఆనందం భుక్తి. ముక్తి అంటే ఏంటి, ఇక్కడ ముక్తి అంటే భగవంతునితో లీనమైపోయే ఆనందం, అంటే దిస్ ఇస్ లైక్ జ్ఞాన స్థాయిలో సుఖం అనమాట. భక్తి అంటే మనకు తెలుసు, రైట్. భుక్తి అంటే ఇక్కడ ముక్తి అంటే ఏంటంటే బ్రహ్మజ్యోతి, బ్రహ్మానందం, సింపుల్ చెప్పాలి బ్రహ్మానంద. భుక్తి అంటే ఏంటి, పార్థివరస, అంటే ఈ భవానంద అనమాట, ఈ భౌతిక లోకంలో ఆనందం భుక్తి అంటే. ముక్తి అంటే ఏంటి, బ్రహ్మానందం అది. భక్తి ఆనందం అంటే మనం చెప్పుకున్నాం, మనం చెప్పాం కదా రూపగోస్వామి ఫస్ట్ లో చెప్తారు కదా, భవానందకి బ్రహ్మానందకి నెక్స్ట్ భక్తి ఆనందకి ఎంత తేడా ఉందా అని చెప్పి, రైట్. సో ఇక్కడ మళ్ళీ వీటి గురించి ప్రభుపాదులు వారు చర్చిస్తారు. ఏమంటారంటే చూడండి, భుక్తి అనేది అంటే రూపకోసం ఏమంటారు రాస్తారంటే భుక్తి ముక్తి ఈ రెండు పిశాచాలు అని చెప్పి రాస్తారు అనమాట. భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ఈ భుక్తి ముక్తి రెండింటి నుంచి దూరంగా ఉండాలి, రెండు రెండు పిశాచాలు లాంటివి అని చెప్పి రాస్తారు రూపగోస్వామి. యాక్చువల్లీ ఈ రూపగోస్వామి భక్తుల స్థానం రాసినప్పుడు ఆ బృందావనలో రాస్తారు, గుర్తుకుందా బృందావనలో 1533లో ఎప్పుడు రాస్తారు ఆయన, రాస్తున్నప్పుడు ఆ అక్కడికి వల్లభాచార్యులు వస్తారు పుష్టి మార్గం. వల్లభాచార్యులు వచ్చినప్పుడు రూపగోస్వామి వల్లభాచార్యులకి ఉద్దేశించి పుస్తకం ఇచ్చి అంటారు, దయచేసి మీరు వరిష్ఠ వైష్ణవులు ఈ బుక్ లో తప్పుంటే కొంచెం సరిదిద్దండి అని చెప్పి. వల్లభాచార్య చెప్తారే మీరు స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభుడు వారి శిష్యులు, మీకు మేము చెప్పడం ఏంటి అని చెప్పి. కానీ రూపగోస్వామి అలా కాదండి, మీరు సీనియర్స్, మీరు మీరు కరెక్షన్ చేయండి అంటే వల్లభాచార్యులు అది చదివి, ఇదే పుస్తకం భక్తుల సంప్రదాయం, ఇదే లైన్ మనం ఇప్పుడు చర్చించుకుంటున్న లైన్. వల్లభాచార్యులు చదివి మరుసటి రోజు వచ్చి పుస్తకాలు అంతా పెర్ఫెక్ట్ అండి, కానీ ఒక్క పాయింట్ లో మాత్రం నాకు తేడా అనిపించింది ఏంటంటే, అది మీరు ముక్తిని పిశాచితో పోల్చారు అది ఓకే సమంజసమే, కానీ ముక్తిని కూడా పిశాచంతో పోల్చారు అది ఎలాగండి? ఆధ్యాత్మిక స్పిరిచువలిస్ట్ ట్రాన్సెండెంటలిస్ట్ ఆధ్యాత్మిక వాదులు అందరికీ ముక్తినే కదా కోరుకుంటారు, అలాంటిది ముక్తిని మీరు పిశాచమని అన్నారు కాబట్టి అది తప్పు అనిపించింది నాకు అని చెప్పి చెప్తారనమాట. అంత రూపగోస్వామి అతను వినయం కాబట్టి ఏం వాదించరు, సరేనండి అని చెప్పేసి తీసేసుకుంటారు. తీసేసుకుంటూ తర్వాత తిరిగి వస్తారనమాట. సంభవ అప్పుడు జీవగోస్వామి ఎదురవుతారు ఎవరికి, వల్లభాచార్యులకి. అప్పుడు వల్లభాచార్య చెప్తారు, ఇలాగ మీ పెదనాన్నగారు పుస్తకం ఇచ్చారు అంతా బాగుంది బ్రహ్మాండంగా రాశారు, చిన్న తప్పు ఉంది ఆ తప్పు సరిదిద్దని చెప్పి. జీవగోస్వామి అడుతారు ఏంటో తప్పు అని, మా పెదనాన్నగారు తప్పు రాశారా చెప్పండి ఏంటో తప్పు అంటే చెప్తారు, ఇలా ముక్తిని రెండింటిని పిశాచాలతో పోల్చారు, నేను చెప్పాను ముక్తి అనేది పిశాచం కాదు, ముక్తి మాత్రమే పిశాచి అని చెప్పి. పిశాచి అంటే ఏంటి, రక్తం పీల్చేస్తుంది అది పిశాచి అంటే. సో ముక్తి ముక్తి అనేది మన భక్తి జీవితాన్ని పీల్చేస్తుంది అని చెప్పి. సో అప్పుడు జీవగోస్వామి చెప్తారు, మా పెద్దనాన్నగారు రాసిన తప్పు కాదు రైటే, ముక్తి కూడా ఒక రకమైన పిశాచినే అని చెప్పి ఎందుకు పిశాచి అని చెప్పి వాదిస్తారనమాట. ఎవరితోని, వల్లభాచార్యులతోనే. దాంతో వల్లభాచార్యులు, మై గాడ్, జీవగోస్వామికే ఇంత స్థాయి ఉంటే, ఇంత ఇంతటి రెవల్ వైష్ణవుడు అయితే రూపగోస్వామి ఇంకేదేం చేయింటాడు, అటువంటి వ్యక్తికి నేను తప్పు పట్టడం అని చెప్పి వెంటనే వెళ్ళి రూపగోస్వామి దగ్గరికి వెళ్ళి, నాకు క్షమించండి మీరు చెప్పింది రైటు, యాక్చువల్గా నేనే అజ్ఞానంలో తప్పు అని చెప్పానని చెప్పి అంటారు. కానీ రూపగోస్వామి డౌట్ వస్తుంది, సడన్ గా ఈయన ఎలా మాట్లాడుతున్నారండి అని చెప్పి అడుగుతారు, ఎందుకండి మీరు డెసిషన్ మార్చుకున్నారు అంటే చెప్తారు, మీ యొక్క చిన్న కుమారుడు జీవగోస్వామి నాకు సర్ది చెప్పాడని చెప్పి. సో అఫ్ కోర్స్ రూపగోస్వామి జీవగోస్వామి కోపడతారు, అంత వేరే విషయం. కాకపోతే భుక్తి ముక్తి రెండు పిశాచాలు కానీ పోలుస్తారు రూపగోస్వామి. భుక్తిని పిశాచి అని అర్థం చేసుకోవడం ఈజీయే, మనం నిన్న చర్చించుకున్నాం కదా, ఏమని చర్చించుకున్నాము, నా నిర్విన్నో నాతి ఆసక్తో. ఆసక్తి ఎక్కువ అయితే ఏమవుతుంది, మెటీరియల్ ఫేవర్ పెరిగి, మెటీరియల్ డిజైర్స్ పెరిగితే స్పిరిచువల్ డిజైర్స్ తగ్గిపోతాయి, అది ఈజీ అర్థం చేసుకోవడం. అందుకే భక్తులు కూడా మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నాము అన్న దాని విషయమే జాగ్రత్తగా ఉండాలి. మనము భక్తులతో సాంగత్యం చేస్తే ఒకలా ఉంటుంది, భౌతిక వాళ్ళతో సంగతిని చేస్తే వాళ్ళ జబ్బులు వాళ్ళ కోరికలు మనలోకి వచ్చేస్తాయి. మనం కూడా ఇప్పుడు ఇంకా డబ్బులు డబ్బులు డబ్బు 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 స్త్రీ మనీ అండ్ విమెన్ వాటి మీద ఆసక్తి పెరిగిపోతుంది. భౌతికవాదులకి బై డిఫాల్ట్ నేమ్ ఫేమ్ విమెన్ ధనం జనం సుందరిం, భౌతికవాదులు అందరూ దీనికంతా పరిగెడతారు, ధనము జనము సుందరిము, ఇంక నాలుగోది లేదు వాళ్ళకి. మనం వాళ్ళతో సంగతిని చేస్తే మనం కూడా వీటి వాళ్ళకంతా పరిగెడతాం అనమాట. కాబట్టి ముక్తి అనేది అర్థం చేసుకోవడం సులభమే, కానీ ముక్తి అనేది పిశాచి ఎందుకయ్యా అంటే రూపగోస్వామి ఏమని రాస్తారంటే, చూడండి ఈ ముక్తి అనేది కూడా ఒక స్థాయిలో చూసినట్టే ముక్తితో పెద్ద తేడా లేదు అని చెప్పి. ఎందుకు తేడా లేదంట, ముక్తి అంటే ఏంటంటే భౌతిక ప్రతి ఒక్కడు నేనే టాప్ మోస్ట్ అవ్వాలి, అందరికంటే నేనే నాకు అధిక పవర్ కావాలి, పొజిషన్ కావాలి, జనం కావాలి, అంటే దే వాంట్ నో ఎంజాయ్ ద టాప్ మోస్ట్ రైట్. ప్రతి ఒక్కడు తమ తమ భౌతిక స్థాయిని పెంచుకొని ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట, కానీ ఆ ప్రయత్నంలోనే ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు, జీవితాంతం ప్రయత్నిస్తూ ఉంటాడు ఇంకా 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 నా స్థాయిని పెంచుకోవాలి అని చెప్పి. సో ఇది ఒక రకమైన జబ్బు అయితే, ముక్తి అంటే ఏంటి, స్వయంగా అతను భగవంతుల్లో లీనమైపోవాలనుకుంటాడు అనమాట, హీ వాంట్ టు బికమ్ గాడ్ హిమ్సెల్ఫ్. ముక్తి అనేవాడు ఎలా ఉంటాడంటే భగవంతుడు అవసరం లేదు, భౌతిక సుఖం కావాలి. ముక్తి అనేవాడు ఏం కావాలి, భగవంతుడు కావాలి, కానీ దేనికి కావాలి, నేను కూడా భగవంతుని అయిపోవడానికి. అంటే అతను భగవంతుని సేవ చేస్తాడు, కానీ దేనికి చేస్తాడు, తను కూడా భగవంతుడు అయిపోవడానికి సేవ చేస్తాడు అనమాట. సో దట్ ఈస్ సో ఈ సేస్ ముక్తి, యూ వాంట్ బికమ్ వన్ విత్ గాడ్, నువ్వు కూడా భగవంతుని లీనమైపోవాలనుకుంటున్నావు అంటే ఏకంగా నువ్వు భగవంతుడు అయిపోవాలనుకుంటున్నావు అంటే భౌతికవాది కన్నా డేంజర్. నువ్వు భౌతికవాది కనీసం నేను ఇంద్రుని అవ్వాలి అనుకుంటాడు మాక్సిమం, ఈ భౌతిక ప్రపంచంలో ఎవడు ఇంద్రుడి కన్నా టాప్ లో ఎవరు లేరు. ఇంద్ర ఇస్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్. సో భౌతికవాది ప్రతి ఒక్కరు భౌతిక సుఖంలో నెంబర్ వన్ అవ్వాలనుకుంటారు. ఈ ముక్తికామి అంటే ఏంటి? ముక్తికామి సకలే అశాంత కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత. సో ముక్తికామి అంటే ముక్తిని కోరుకున్నా సరే, ముక్తికామి అంటే ముక్తిని కోరుకున్నా సరే, ముక్తిని కోరుకోవడం అంటే ఏంటి ఇక్కడ భగవంతుడితో లీనం అవ్వడం అనేది. సో వీళ్ళిద్దరూ శాంతంగా ఉండలేరు, ఎందుకంటే అది కూడా ఒక రకమైన భౌతిక జబ్బే. స్వయంగా భగవంతుడు అయిపోవాలనుకోవడం అంటే ఏకంగా టాప్ మోస్ట్ అవి అయిపోవాలనుకోవడం. సో వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి కృష్ణుడి సేవలో ఒక ఆనందం తెలియదు, వాళ్ళకి కృష్ణుడి సేవలో ఆనందం తెలియదు అది. అందుకనే అతను వాళ్ళ జీవితంలో నిజమైన ఆనందాన్ని అందుకోలేరు వాళ్ళు. వాళ్ళకి ఆ సుఖాన్నే టాప్ మోస్ట్ సుఖం అనుకుంటారు వాళ్ళు. ముక్తికామి రైట్. ముక్తికామి ఏమవుతుంది? బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళిపోతారు. బ్రహ్మజ్యోతిలో కూడా ఎక్కువ రోజులు ఉండలేడు, తిరిగి వచ్చేస్తారు ఈ లోకానికి. ముక్తికామి కూడా ఈ లోకం, ఈ లోకంలోనే ఉంటాడు, సస్తాడు అనమాట. జనం పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జటరేను శయనం. సో ముక్తికామి ఇద్దరు ఈ లోకంలోనే చస్తారు, పడుతూ కింద పడుతూ ఉంటారు అనమాట. వాళ్ళకి భగవంతుని యొక్క భగవంతునికి సంబంధించిన విషయాల్లో నిజమైన సుఖం వాళ్ళకి అర్థం కాదు. సో ముక్తి, అందుకని రూపకోసం ఏమని చెప్తారు? ముక్తికామి సకలే అశాంత. నరోత్తమ దాసు చెప్తారు కృష్ణ భక్త నిష్కామ. కృష్ణ భక్తుడు ఏంటి? నిష్కామ. అతనికి వేరే కోరికలు ఏం లేవు, ఒకటే కోరిక. ఏంటా కోరిక? కృష్ణుడి సేవ చేయడం. కృష్ణ భక్త నిష్కామ అత ఏవ శాంత, నిజమైన శాంతి అతను అనుభవిస్తాడు అని చెప్పి. అందుకే ఇక్కడ రూపగోస్వామి ఏమంటారు వీళ్ళిద్దరిని? ముక్తికామి వాళ్ళని పిశాచులతో పోలుస్తారు. సో దిస్ కంప్లీట్స్ చాప్టర్ నంబర్ 3. మూడవ అధ్యాయం మనం పూర్తి చేసుకున్నాము. 4వ అధ్యాయము ఓకే, డివోషనల్ సర్వీస్ సర్పాసెస్ ఆల్ లిబరేషన్, అంటే భక్తి అనేది ముక్తి కన్నా ఎలాగ ఉత్తమమైనది అనేది 4వ అధ్యాయంలో మనం చూస్తాము. సో 4వ అధ్యాయము మీరు టెక్స్ట్ బుక్ చదువుకుంటే మీకు మొత్తం అర్థమైపోతుంది. అంటే ప్రభుపాద్ ఒకే ఒక కాన్సెప్ట్ చెప్తారు, ఆ అధ్యాయం మొత్తం మీద ఒకే ఒక కాన్సెప్ట్ చెప్తారు అనమాట, ముక్తి కన్నా భక్తి ఎలా గొప్పదని చెప్పి ఒక పారాగ్రాఫ్. ఆ తర్వాత మొత్తం ఆయన భాగవతంలో ఉన్న ఇంచుమించు 20 ఉదాహరణలు, అంటే శుద్ధ భక్తులు ఏ విధంగా నాకు ముక్తి వద్దు, నాకు మోక్షం వద్దు, నాకు భక్తి కావాలి అని చెప్పి ఎలా కోరుకుంటున్నారో ఆ యొక్క ప్రార్థనల్ని ప్రభుపాద్ దిష్టం చేస్తారు. సో దట్ ఇస్ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ చాప్టర్. మీరు చదివితే మీకు అర్థమైపోతుంది. కానీ ఆ చాప్టర్లో కొంచెము దేర్ ఆర్ మోర్ థింగ్స్. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ రూపగోస్వామి ఆ యొక్క ఒరిజినల్ భక్తి రసామృత సింధులో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ భక్తి రసామృత సింధు బిందు అని చెప్పి దానికి ఒక వేరే ఇది ఇస్తారనమాట కామెంటరీ. దానిలో చాలా డీటెయిల్స్ ఉన్నాయి, నేను కొంతవరకు ఆ డీటెయిల్స్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైం పర్మిట్స్. సో అయితే ఈరోజు ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చెప్పబోయేది అంటే కొంచెం కాంప్లికేషన్ అనుకున్నా సరే ఎంత అర్థమైతే అర్థం చేసుకోండి, కాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అది ప్రభుపాదుల వారు ఇవ్వలేదు. బికాస్ వీ డోంట్ హ్యావ్ టు వర్రీ, ప్రభుపాదు ఎంత ఇస్తే అంత చాలు మనకి చెప్పాలంటే. కానీ ఇది మనకి కొంచెం కొన్నిసార్లు మనకు కొన్ని ప్రశ్నలు వస్తాయి కదా, ఆ ప్రశ్నలకు సమాధానాలు ఈరోజు చెప్పబోయేదాన్లో ఉంటాయి మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ముక్తి గురించి కొంచెం తెలుసుకుందాం. మనం ఇప్పుడే చెప్పుకున్నాం ముక్తి గురించి, ఏమని చెప్పాం? ముక్తి కూడా పిశాచి, ఈ పిశాచి. సో ముక్తిని పిశాచి అన్నారా? కానీ కొన్ని సందర్భాల్లో మనం చూస్తాము, ఏమని చూస్తాము? భగవంతుడు ప్రసన్నమైతే మనకి ముక్తిని ఇస్తాడు అని చెప్పి, అవునా కదా? ఉదాహరణ ఏమైనా ఉందా మీకు? ప్రభుపాదికి వన్ ఆఫ్ ద ఫేవరెట్ శ్లోక భాగవతము 10వ స్కందము 13వ అధ్యాయం బ్రహ్మదేవుని యొక్క ప్రార్థనలు. తత్తేను కంపం సుసమీక్షమానం పుంజాన ఏవాత్మకృతం విపాకం హృత్వాక్వపూర్ విదదాస్ నమస్తే జీవేత యో ముక్తి పదే సదా దయాభక్ అని చెప్పి. సో జీవేత అంటే తత్తేను కంపం సుసమీక్షమానం, ఎవరైతే తన జీవితంలో కష్టాలు పడుతున్నప్పుడు ఓ నాకు ఎంతగానో ఎక్కువ కష్టాలు అనుభవించాలని ఉంది కానీ భగవంతుడు దయ మీద తలిచి నాకు తక్కువ ఇచ్చాడు అని చెప్పి భగవంతుడి కృప కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, ఏం కంప్లైంట్స్ లేకుండానా, అంటే తనలో తనకి జరిగిన ఏ మంచిగానే భగవంతుడే దయ కృప చూపించాడు, తనకి ఏం కష్టం వచ్చినా సరే భగవంతుడు దయ తలిచి తన కష్టాన్ని తగ్గించాడు ఆ విధంగా అనుకుని ఎప్పుడు భగవంతుడి యొక్క కృప కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, అటువంటి వ్యక్తి ముక్తికి అర్హుడు అని చెప్పి రాయబడింది. జీవేత యో ముక్తి సదా దయాభక్ అని చెప్పి అటువంటి వ్యక్తి ముక్తికి అర్హుడు అని చెప్పి చెప్పబడింది. మహాప్రభు కూడా ఈ శ్లోకం చాలా ఇష్టమైన శ్లోకం ఇది. కానీ ఇక్కడ ఏమని చెప్పబడింది, ముక్తి అని ఉంది. అతనివంటి వ్యక్తి ముక్తికి అర్హుడు అని చెప్పి చెప్పబడింది అనమాట. సో సార్వభౌమ భట్టాచార్య అతను ముందు ఏంటి మాయావాది, కానీ మహాప్రభుడి వారి యొక్క సాంగత్యం వల్ల ఏమవుతుంది, అతను బ్రహ్మాండమైన వైష్ణవుడు అవుతాడు. ఏ డ్రై హార్డ్ ప్యాన్ కేక్ లైక్ అను ప్యాన్ కేక్ హార్ట్ ఆఫ్ సార్వభౌమ భట్టాచార్య, ఇట్ బికమ్స్ లైక్ అను ఫ్లవరీ బట్టర్ లైక్ హార్ట్, ఒక రాయి లాంటి హృదయం సార్వభౌమ భట్టాచార్యది. కానీ మహాప్రభుడి సాంగత్యంలో ఆ రాయి లాంటి హృదయము ఒక వెన్నపూస లాంటి హృదయం కింద మారిపోతుంది. సార్వభౌమ భట్టాచార్య అంత ముందు జీవితం యొక్క లక్ష్యం ఏమనేవాడు, అతను ముక్తి 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 అనేవారు అనమాట. ఎప్పుడైతే మహాప్రభు వారు షడ్భుజ రూపాన్ని ప్రదర్శించి అతనికి మొత్తం ఆత్మారామ అంటే ఏంటో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారో, ఆ తర్వాత అతనికి ముక్తి అనే పదం వింటేనే విరక్తి వచ్చేస్తుంది అనమాట. సో భాగవతంలో ఆ శ్లోకం ఉంటుంది కదా, జీవేత యోపక్తి ముక్తి అని చెప్పి, ముక్తి అంటే భాగవతంలో రాసిన దాన్ని కట్ చేసేసి ముక్తి బదులు భక్తి అని రాసిస్తారనమాట. మహాప్రభు చూస్తారు, ఏ ఏంటివయ్యా ఇది భాగవతంలో రాసిన దాన్ని మేము మార్చకూడదు అంటే, నాకు నచ్చలేదు, నా ఈ ముక్తి అనే పదమే నచ్చలేదు, అందుకే కట్ చేస్తా భక్తి అని రాసా అంటారనమాట. మహాప్రభు చెప్తారు, లేదు లేదు అక్కడ ముక్తి అనే పదమే రైట్ అంటారనమాట, కాదు నాకు ముక్తి అనే పదం అంటే భయం వస్తుంది, అక్కడ భక్తి ఉండాలి. అదేంటది భక్తి అంటే భగవంతుని మీద అంత నమ్మకం పెట్టుకున్న వాడికి ముక్తి ఎలా వస్తుంది, భక్తి రావాలి కానీ అంటారనమాట. మహాప్రభు చెప్తారు, యాక్చువల్గా ముక్తి అంటే అక్కడ భక్తియే అని చెప్పి చెప్తారనమాట. కాబట్టి మనం చూసినట్లు కొన్ని సందర్భాల్లో ముక్తి అనే పదాన్ని విమర్శిస్తూ ఉంటాము. ముక్తి ముక్త బిల్వమంగుళ ఠాకూర్ చెప్తారు కదా, నేను కృష్ణుడి సేవలో నిమగ్నమై ఉంటే ఏమవుతుంది, ముక్తి నా ఇంటి ద్వారం బయటన వెయిట్ చేసి నన్ను ఆహ్వానిస్తుందని చెప్పి ముక్తిర్ ముకులతాంజలి అని చెప్తారనమాట. సిమిలర్లీ చాలా మంది ఆచార్యులు ముక్తిని కొంచెం తక్కువ చేసి మాట్లాడతారు, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ముక్తిని ఎక్కువ చేసి కూడా మాట్లాడబడింది. ఎలాగా, భాగవతంలో మనం ఇప్పుడు విన్నాం ప్రత్యేను కంపాని శ్లోకము. సో ఎలా అర్థం చేసుకోవాలంటే చూడండి, ముక్తి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, జాగ్రత్త వినండి. సో ముక్తి అంటే ఏమిటంటే, వాస్తవంగా వైష్ణవ డెఫినేషన్ ఆఫ్ ముక్తి అంటే ఏంటంటే, ముక్తిం హిత్వ అన్యతారూపం స్వరూపేణ వ్యవస్థిత, అంటే టు రీఎస్టాబ్లిష్ వన్ సెల్ఫ్ ఇన్ ఇస్ ఒరిజినల్ ట్రాన్సెండెంటల్ పొజిషన్ ఇస్ కాల్డ్ ముక్తి. ఇంగ్లీష్లో చెప్పాలంటే ముక్తిం హిత్వ అన్యతారూపం, హిత్వ హిత్వ అంటే తేజ విడిచిపెట్టడం, అన్యతారూపం వేరే అన్ని ఉపాధులు, అంటే వేరే అన్ని ఉపాధులు విడిచిపెట్టి స్వరూపేణ వ్యవస్థిత, నీ స్వరూపమైన స్వరూప లక్షణమైన, అంటే స్వరూప లక్షణం అంటే కృష్ణు సేవ, అంటే కృష్ణుడు సేవలో నిన్ను నువ్వు తిరిగి పునర్స్థాపించుకోవడం అనేది ముక్తి, వైష్ణవ డెఫినేషన్ ఆఫ్ ముక్తి. వైష్ణవుడి యొక్క డెఫినేషన్ ముక్తి అంటే ఏంటి, ముక్తిం హిత్వ అన్యతారూపం స్వరూపేణ వ్యవస్థిత. సో ఇది వైష్ణవుడి యొక్క డెఫినేషన్ అనమాట ముక్తి అనే పదానికి. అయితే మామూలుగా ముక్తి అంటే ఇంజనీర్ల ముక్తి అంటే శాస్త్రం ప్రకారంగా ఎన్ని రకాల ముక్తులు ఉంటుంది, ఐదు రకములైన ముక్తి ఉంటుంది. ఏమిటి ఐదు రకమైన ముక్తి, ఇది మీరు నోట్ చేసుకోండి, ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, ఒకసారి అర్థం కాకపోవచ్చు, కానీ నోట్ చేసుకుంటే అర్థమవుతాయి. సో ఐదు రకములైన ముక్తి ఏమిటి, మొదటి ముక్తి ఏమంటారు, సాలోక్య ముక్తి. సాలోక్య ముక్తి అంటే ఏంటి, టు బీ ఆన్ ద సేమ్ ప్లానెట్ యాజ్ దట్ ఆఫ్ సుప్రీం లార్డ్, అంటే భగవంతుడు నివసిస్తున్న లోకంలోనే నువ్వు కూడా ఉండడం అనమాట. సాలోక్య అంటే భగవంతుడు ఏ లోకంలో ఉంటారు, నువ్వు అతను అదే లోకంలో ఉండడు, సాలోక్య అదే ఒక రకమైన ముక్తి. రెండవ ముక్తి ఏంటి, సార్ష్టి. సార్ష్టి అంటే ఏంటి, టు హ్యావ్ సేమ్ ఆపులెన్సెస్, భగవంతుడికి ఏమేమి ఐశ్వర్యాలు ఉన్నాయో అవన్నీ ఐశ్వర్యాలు నీకు కూడా ఉంటాయి, అంటే భగవంతుడు నువ్వు సేమ్ సమానమైన ఐశ్వర్యాలతో ఉంటారు, అదేంటది సార్ష్టి ముక్తి. మూడోది ఏంటి, సామీప్య ముక్తి. సామీప్య ముక్తి అంటే భగవంతుని దగ్గరగా, భగవంతునికి అంతరంగిక పార్షదుడిగా ఉండడం, సామీప్య ముక్తి. ఇది మూడోది సామీప్య ముక్తి. నాలుగో ముక్తి ఏంటి, సారూప్య ముక్తి. సారూప్య ముక్తి అంటే ఏంటి, భగవంతుడు ఏ విధంగా ఉంటారో అదే విధంగా ఉండడం, అంటే సేమ్ అదే అందము అదే తేజస్సు. సారూప్య అంటే వైకుంఠ వాసులు మనం చూసినట్లయితే వాళ్ళకి భగవంతుడు ఇప్పుడు అజామిలుడిని కాపాడడానికి వచ్చిన విష్ణుదూతలు చూడడానికి విష్ణువులాగానే ఉంటారు, రైట్. ఐదో ముక్తి ఏంటి, ఏకత్వం. ఏకత్వం దాన్నే సాయుజ్య అంటారు అనమాట. సాయుజ్యముక్తి లేకపోతే ఏకత్వం అంటారు అన్నమాట. సాయుజ్యముక్తి అంటే టు బి వన్ విత్ ద లార్డ్ అంటే భగవంతునితో ఏకమైపోవడము, భగవంతునితో ఏకమైపోవడము అని చెప్పి ఇదే ముక్తిది సాయుజ్య ముక్తి. ఐదు రకములైన ముక్తులు ఉన్నాయి. అయితే ఈ ఐదిట్లో ఒక ముక్తి దాన్ని వైష్ణవులు తిరస్కరిస్తారు, తిరస్కరించడమే కాదు చిరాకు పడతారు, కోపడతారు అన్నమాట. ఏ ముక్తి అది? సాయుజ్య ముక్తి. సాయుజ్య ముక్తి అంటే టు బి వన్ విత్ ద లార్డ్ అంటే భగవంతునితో ఏకమైపోవడం అన్నమాట. అంటే నీ యొక్క అస్తిత్వాన్ని కోల్పోవడం. ఇప్పుడు మాయావాదులు నిరాకారవాదులు వాళ్ళు దీన్నే మాట్లాడతారు అన్నమాట. అంటే మనం కూడా భగవంతునితో ఒకటైపోతాము, మనం కూడా భగవంతం అయిపోతాము అని చెప్పి. సో శుద్ధ భక్తుడు అనేవాడు ఎప్పుడు ఆ యొక్క స్థితిని కోరుకోడు. ఫర్ హిమ్ టు గివ్ అప్ కృష్ణ సర్వీస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాద వారు ఒక ఉదాహరణ ఇస్తారు, అంటే ఉదాహరణ కాదు స్వయంగా హనుమంతుడు ప్రార్థన చెప్తా, ఒక ప్రార్థనలో వస్తుంది. ఏమని వస్తుంది అంటే హనుమంతుడు ఏమంటే, స్వామి నువ్వు నాకు ఏ ముక్తి ఇవ్వాలనుకున్నా నీ ఇష్టమే, నాకు సంబంధించిన వరకు నాకు ఏ ముక్తి అవసరం లేదు. నీ భక్తిని దూరం చేసే ముక్తి, లేకపోతే నాకు నీకు ఉన్న సంబంధాన్ని, నాకు నీకు ఉన్న సంబంధాన్ని డిస్టర్బ్ చేసే ఏ ముక్తి నాకు వద్దు అని చెప్పి హనుమంతుడు అంటారనమాట. సో హనుమంతుడికి శ్రీరాముడికి ఉన్న సంబంధం ఏమిటి? స్వామి మరియు దాసుడు, మాస్టర్ అండ్ సర్వెంట్ రిలేషన్షిప్. ఆ యొక్క సంబంధాన్ని డిస్టర్బ్, ఎందుకంటే మనం సేవ చేయాలనుకుంటే ఎవరికి సేవ చేస్తాము? మన స్వామికి మనం సేవ చేస్తాము. సో హనుమంతుడు రాముడిని తన స్వామి కింద స్వీకరించాడు. రాముడికి సేవ చేయడం తన జీవిత యొక్క లక్ష్యము పరమావధిను. కాబట్టి మీరు నాకు ముక్తి ఇవ్వాలనుకుంటే, మీరు ముక్తి ఇవ్వాలనుకుంటే నేను ఆపలేను, కాకపోతే దయచేసి నా యొక్క ఈ సంబంధాన్ని డిస్టర్బ్ చేసే ముక్తి నాకు ఇవ్వద్దు అంటారనమాట. వెరీ క్లియర్. అంటే హనుమంతుడు, హనుమాన్ వాంట్స్ దట్ రిలేషన్ టు బి ఇంటాక్ట్. భగవంతునికి నాకు ఉన్న సంబంధము యాజ్ ఇట్ ఈస్ గా ఉండాలి అని చెప్పి. ప్రహ్లాదుని కూడా చూశారు, ప్రహ్లాదు అదే అంటారు, స్వామి నేను మీకు సేవ చేస్తున్నాను అంటారు, నేను మీకేం ఫేవర్ చేశానా? ఒక అభిమానంతో కానీ ప్రేమతో మనకి ఏదైనా ఇస్తే దానికి వెలకడతామా? ఎవరైనా సరే వెలకట్టినప్పుడు మనకు ఎంత బాధేస్తుంది. మనం ప్రేమతో అయితే పువ్విస్తాము, ఆ పువ్వు కాస్ట్ 2 రూపాయలు ఉంటుంది, తిరిగి ఎవరైనా మనకి 2 రూపాయలు చేతిలో పెడితే మనకు ఎలా అనిపిస్తుంది? పువ్వుని కొనగలం, కానీ ఆ పువ్వుతో ఆ పువ్వు ఇస్తూ ఆ పువ్వుతో మన భావాన్ని చెప్తున్నాం కదా, ఆ భావాన్ని కొనగలరు ఎవరైనా సరే? లేదు కదా. సో నిజమైన దాసుడు అనేవాడు ఎప్పుడు తిరిగి తను స్వామి సీట్లో కూర్చోవాలనుకోడు అనమాట. తన స్వామి ఎప్పటికీ తన స్వామియే, నేను ఎప్పుడు తన దాసుని అలా అనుకుంటారు. సో హనుమంతుడు అలాగే అనుకుంటారు, ప్రహ్లాదుడు అలాగే అనుకుంటారు. దట్ రిలేషన్షిప్ ఇస్ ఎటర్నల్, ఆ సంబంధాన్ని శాశ్వతంగా ఉండాలనుకుంటారు అనమాట. కానీ ఇక్కడ మనం సాయుజ్య ముక్తి అని తీసుకున్నప్పుడు, సాయుజ్య ముక్తి అంటే ఏంటి? ఇక్కడ టు బికమ్ వన్ అంటే ఈ రోజు నేను సేవ చేస్తున్నా దేనికోసము? రేపొద్దు నేను కూడా నీతో సమానం అయిపోవడానికి. చూడండి, భగవంతుని విషయం పక్కన పెట్టండి, మనమైనా సరే ఒక వ్యక్తి మనకు వచ్చేసి సలాం సార్, సలాం సార్, నమస్తే సార్, నమస్తే, నమస్తే అన్న, నమస్తే అన్నాడు అనమాట. నమస్తే బాయ్, సలాం బాయ్ అన్నాడు. దేనికంటాడు సలాం బాయ్ అని చెప్పి? రేపొద్దున అవకాశం దొరికినప్పుడు కొడిచేసి ఆ సీట్లో కూర్చుని పోవడానికి. అలాంటి వాళ్ళు సలాములు మనకి నచ్చుతాయా? నచ్చవు కదా. సో ప్రభుపాద అంటారనమాట మాయావాదాన్ని ఉద్దేశించి, వై షుడ్ కృష్ణ ఎంకరేజ్ కాంపిటీషన్ అంటారనమాట. కృష్ణుడు ఎందుకు కాంపిటీషన్? అంటే యూ వాంట్ టు బికమ్ గాడ్, నువ్వు కూడా భగవంతుడు అయిపోవాలనుకుంటున్నావు, భగవంతుడు సేవ చేస్తున్నావు నువ్వు. సో కృష్ణ ఎందుకు ఎంకరేజ్ చేయాలి కాంపిటీషన్ని అంటారనమాట. ఇట్స్ జస్ట్ జోక్ బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ డీప్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ మీనింగ్ ఆల్సో. సో ఈ సాయుజ్య ముక్తి అనే దాన్ని వైష్ణవులు ఖండిస్తారనమాట, నా కళలో కూడా కోరుకోరు. వాళ్ళకి సాయుజ్య ముక్తి దొరకడం కన్నా విషం తాను చచ్చిపోవడం ఇష్టపడతారనమాట. దే వుడ్ రాదర్ టేక్ పాయిజన్ అండ్ డై దాన్ టు టేక్ సాయుజ్య ముక్తి. కాబట్టి చాలా సందర్భాల్లో ముక్తిని మనము విమర్శిస్తుంటాము. ఇక్కడ మనం చూసినట్లయితే ముక్తి, ముక్తి, పిశాచి అంటున్నాం కదా. ఇక్కడ పిశాచి అంటే దేని గురించి చెప్తున్నారు? ఏ ముక్తి పిశాచి? ఏ ముక్తి పిశాచి? కామెంట్స్ నేను కొంచెం పాస్ ఇస్తున్నాను, మీ కామెంట్స్ చూడాలనుకుంటున్నాను. సో రైట్ కామెంట్స్. సో ఏమని చెప్తున్నారంటే ఇక్కడ మనకి ముక్తి, ముక్తి, పిశాచి అని చెప్తున్నారు. ముక్తిని పిశాచితో పోల్చుకుంటున్నారు. ఇక్కడ ఈ ఐదిట్లో ఏ ముక్తి పిశాచి? పిశాచి అంటే రక్తం తాగేసేది అనమాట, అవునా కాదా? సో మన భక్తి జీవితాన్ని, మన యొక్క సంబంధాన్ని, సత్య భగవంతునితో మనకు ఉన్న సంబంధాన్ని దూరం చేసేదనమాట. మీరు చెప్పండి, మీరు అందరూ ఇక్కడ మీరు అందరూ భక్తి చేస్తున్నారు, మీ మీ స్థాయిల్లో మనందరం చేస్తున్నాము. మనం ఏం కోరుకుంటున్నాము? ఓ చాలా ఎక్కువైపోయింది జపం చేస్తున్నాము, బా ఎన్నాలి బాధ, నేను కూడా భగవంతుని అయిపోతే బాగుంటుంది అలా కోరుకుంటున్నామా? మనం భగవంతునితో లీనమైపోవాలనుకుంటున్నామా? మనం కూడా భగవంతుడి ధామానికి వెళ్ళి భగవంతుని సేవ చేయాలనుకుంటున్నామా? ఏంటి రైట్? సో విష్ణు ప్రియ మద్దుల, శ్రీదేవి మద్దుల, అబ్బో పద్మావతి కండిపల్లి సాయుధ్య ముక్తి సాహిత్యం చాలు కాపీ కొట్టేశారు అందరు, ఇంకా కట్ కాపీ పేస్ట్. సాయుధ్య ముక్తి. సో సో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. సో శాస్త్రాల్లో చాలా దగ్గరలో ముక్తిని తిడుతూ ఉన్నారంటే అక్కడ దాని అక్కడ ఏమర్థమవుతుంది? సాయుధ్య ముక్తిని, స్వరూప్య ముక్తియా? స్వరూప ముక్తి కాదు, సాయుధ్య ముక్తి. సో సాయుధ్య ముక్తిని తిడుతుంటారనమాట ఆ వైష్ణవాచార్యులు. ఓకే, పాయింట్ నెంబర్ వన్. సో పాయింట్ నెంబర్ టూ, మరి మిగతా నాలుగు సంగతులు ఏంటి ప్రభుజీ? మిగతా నాలుగు ముక్తుల్ని వైష్ణవులు కోరుకుంటారా కోరుకోరా? మిగతా నాలుగు ముక్తుల్ని వైష్ణవులు కోరుకుంటారా కోరుకోరా? ఇప్పుడు రాయండి సమాధానం. అదర్ ఫోర్ ముక్తీస్ యూ వాంట్ ఆర్ డోంట్ వాంట్? ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? నాకు వద్దు అని ధైర్యంగా చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? రిమైనింగ్ ఫోర్ అంటే సాలోక్య, సారూప్య, సామీప్య, సార్ష్టి. ఈ నాలుగు ముక్తుల్ని వైష్ణవులు కోరుకుంటారా కోరుకోరా? ఎస్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆన్సర్స్. కోరు ఇస్తే తీసుకుంటారా తీసుకోరా? సరే, నేను సమాధానం చెప్తాను. సో వైష్ణవులు డు నాట్ వాంట్, కోరుకోరు. అబ్బా మరి నిజమే, మరి మన కోసమే వెయిట్ చేస్తున్నారు అక్కడ. రండి నేను ఆపుకెళ్ళి ఇంతజార్ కర్రే, ఆజాయ్యను ఆపుకెళ్ళి ఇంతజార్ కర్రే, మీకోసమే వెయిటింగ్ ఇక్కడ. సో హెరీ సౌండ్ ఇస్ కమింగ్. ఎస్ ఎస్ నో ఎస్ కోరుకుంటారు. సరే సరే, మన ఆచార్యులు ఏం కోరుకుంటున్నారు చూద్దాం. పృథు మహారాజ్ ఏం కోరుకుంటున్నారు చూద్దాం. పృథు మహారాజ్ స్వయంగా విష్ణు వస్తారు కదా, అతను 100 యజ్ఞం ఆపేస్తారు, దాంతో విష్ణు స్వయంగా ఆనందపడి విష్ణు స్వయంగా వస్తారు పృథు మహారాజ్ని ఎప్రిషియేట్ చేయడానికి. అప్పుడు పృథు మహారాజ్ ఏమని కోరుకుంటారు భగవంతుని? అతను ఏమంటారంటే, నా కామయే నాత తదప్యహం క్వచిన్ నయత్రయస్మాత్ చరణాంబుజాసవా మహత్తమాంతర్హృదయాన్ముఖంచుతో విదస్త్వ కర్ణాయుతయేషమేవరా అంటారనమాట. ఏమంటారు? నా కామయే నాత తదప్యహం క్వచిత్ అని చెప్పి, మై డియర్ లార్డ్, నా కామయే, ఐ డు నాట్ వాంట్, నాకు మీరు ముక్తి ఇవ్వాలనుకుంటే మీరు ఓకే ఇన్ కేస్. అంటే అతను ఏమంటున్నాడు అంటే, ఇక్కడ నా కామయ్యే నాద తదప్యహం క్వచిత్, తెలుగు చెప్పాలి కష్టమయ్యా. అతను ఏమంటారంటే, ఐ డు నాట్ వాంట్ ఎగ్జిస్ట్, అంటే నాకు మీలో లీనమైపోయే, మీలో లీనమైపోయే ముక్తి నాకు వద్దు. ఎందుకు వద్దు అంటే, దానివల్ల మీ యొక్క కృష్ణ కథ శుద్ధ భక్తు మహత్తం అంత హృదయాన్ని ముఖచ్చుతో, శుద్ధ భక్తుడు హృదయంలోనికి వచ్చిన శుద్ధ కథ కృష్ణ కథ అది విని అదృష్టం నాకు తరగదు, ప్లస్ మీ యొక్క చరణ పాదాల యొక్క అమృతాన్ని ఆస్వాదించే అదృష్టం కలగదు, కాబట్టి వీటన్నిటికీ దూరం చేస్తే ఆ సాయుధ్య ముక్తి నాకు వద్దు అని చెప్పి ఎవరు చెప్తున్నారు? పృథు మహారాజ్ చెప్తున్నారు. మరి మిగతా నాలుగు విషయాలు చక్కగా ఏంటంటే, కపిలదేవ్ కపిలముని మనకి భాగవతంలో ఇస్తారు. ఈ శ్లోకం స్టాండర్డ్ శ్లోకం ఇది. ఏమంటారంటే, సాలోక్య సారిష్టి సామీప్య సారూప్యం ఏకత్వం అప్యుత దియమానం న గృహణంతి వినామత్సేవనం జన అంటారనమాట. ఇది సాలోక్య సారిష్టి సామీప్య సారూప్యం ఏకత్వం అప్యుత, ఈ 5 రకముల ముక్తి. దియామానం నా గృహిణంతి, దియామానం అంటే ఒకవేళ ఇఫ్ యు ఆర్ గివింగ్, ఇస్తున్నట్లయితే నా గృహిణంతి, మీరు ఇస్తున్నారు సరే కానీ నాకు వద్దు, నా గృహిణంతి, నేను తీసుకోను ఈ 5 ముక్తులు, నేను తీసుకోను. ఎందుకు తీసుకోను? వినా మత్సేవనం జన, ఒకవేళ ఇది మీ సేవను దూరం చేసినట్లయితే నాకు వద్దు. సేవను దూరం చేసినట్టు నాకు వద్దు. ఇక్కడ ఒక మాతాజీ రాశారు, ఆవిడ పేరేంటి? రమంగి రాధికా మాతాజీ, రమంగి రాధికా దేవి మాతాజీ. పర్ఫెక్ట్ రాశారు ఆవిడ. ఏమన్నారంటే, అన్లెస్ ఇట్ డస్ నాట్ డిస్టర్బ్ దేర్ మూడ్ అండ్ మెలో. అంటే ప్రతి జీవి భగవంతునికి ఒక విధంగా సేవ చేస్తుంటారు అనమాట, ఒక విధంగా సేవ చేస్తూ ఉంటారు కదా. కాబట్టి తన 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 సేవకి ఆటంకం కలిగించే విధంగా ఉంటే వాళ్ళు ఆ యొక్క ముక్తిని స్వీకరించరు. ఫర్ ఎగ్జాంపుల్, హనుమంతుడు ఉన్నారు. హనుమంతుడికి ముక్తిని ఇస్తానంటే వన్ థింగ్, ఏకత్వం సాయుజ్య ముక్తిని ఎవరు స్వీకరించారు? ఏ వైష్ణవుడు స్వీకరించారు? కానీ మిగతా ముక్తులు స్వీకరిస్తారా అంటే నాట్ నెసరీ. హనుమంతుడు ఎలా ఉంటారు? వానరుడు అనమాట అతను. రాముడు ఒకలా ఉంటారు, హనుమంతుడు ఒకలా ఉంటారు. హనుమంతుడు చూడడానికి కూడా రాముడిలా ఉండాలని కోరుకుంటాడా? కోరుకోడు. హనుమాన్ ఈజ్ హ్యాపీ టు బి హనుమాన్. ఆ తోకతోని, ఆ యొక్క అంటే వానర మొహంతోని అలాగ ఉంటారు. ఈ వంట బి లైక్ దాట్, ఈ వంట సర్వ్ కృష్ణ, ఈ వంట సర్వ్ లార్డ్ రామ్ లైక్ దాట్ అనమాట. కాబట్టి సారూప్య ముక్తి తీసుకుంటారు, హనుమంతుడు తీసుకోరు. ఎందుకు? సారూప్య ముక్తి వస్తే ఏమవుతుంది? అతనికి కూడానా రాముడి వల్లే రూపం వస్తుంది. అతనికి ఆ రూపం ఇష్టం, ఆ రూపంతో రాముని ఎలా సేవ చేస్తాడండి? హనుమాన్ వాంట్స్ సర్వ్ డిఫరెంట్. కానీ వైకుంఠ వాసులు ఉన్నారనుకోండి, వైకుంఠ వాసులకి వరదం ఇట్స్ ఓకే. వైకుంఠ వాసులు చూడడానికి కూడా విష్ణులాగానే ఉంటారు. వైకుంఠ అంటే మనం ఇప్పుడు మనం జయన్ విజులు కానీ లేకపోతే ఆ అజామిలుడిని తీసుకురావడానికి వచ్చిన నలుగురు విష్ణుదత్తులు కానీ చూడడానికి స్వయంగా విష్ణువులాగే ఉంటారు. కేవలం తేడా ఏంటి? రెండే తేడా. విష్ణువుకి విష్ణుదత్తులకి తేడా రెండే. ఏంటా రెండు తేడాలు? ఒకటి, విష్ణువుకి అది శ్రీవత్స చిహ్నం, అంటే లక్ష్మీదేవి ఒక చిన్న ఒక గోల్డెన్ హెయిర్, అంటే ఒక గోల్డెన్ హెయిర్ అంటే ఒక సువర్ణ రంగు వెంట్రుక వల్ల ఉంటుంది విష్ణు అక్కడ హృదయం మీద. ఒకటి, రెండోది శ్రీవత్స చిహ్నం, రెండవది కౌస్తుభమణి. కౌస్తుభమణి మరియు శ్రీవత్స చిహ్నం, ఈ రెండు మాత్రమే విష్ణువుని విష్ణుదిత్తుల్ని సెపరేట్ చేస్తుంది. మిగతా వరకు చూసుకుంటే ఇంచుమించు ఇద్దరు చూడడం ఒకేలా కనిపిస్తారు అనమాట. సో దిస్ ఇస్ వన్ డిఫరెన్స్. ఓకే, కృష్ణ 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 వాట్ హ్యాపెన్డ్. సో ఇది ఒక డిఫరెన్స్ కదా. ఇది విష్ణు అంటే సారూప్యం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జయన్ విజయల్ని తీసుకుంటే, వైకుంఠ వాసం తీసుకుంటే, వాళ్ళు సాలోక్యం అవునా కాదా? సాలోక్య ముక్తి ఉందా వాళ్ళది? ఉంది, వాళ్ళ సాలోక్య ముక్తి ఉంది. రెండోది వాళ్ళకి సారష్టి. సారష్టి అంటే సేమ్ ఆపులెన్స్. విష్ణుకి ఏ ఐశ్వర్యాలు ఉన్నాయో వాళ్ళకి అదే ఐశ్వర్యాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ఒక వైకుంఠం ఏరోప్లేన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళకు కూడా స్త్రీలు ఉంటారు. ఇప్పుడు విష్ణుకు లక్ష్మీదేవి ఎలా ఉంటారు, వైకుంఠ వాసంలో వాళ్ళు కూడా ఈ బ్రహ్మచారి ఆశ్రమం, సన్యాసి ఆశ్రమం ఈ లోకంలోనే, గోలోకంలోనే, వైకుంఠలోనూ బ్రహ్మచారి సన్యాసి ఆశ్రమం లేవు. అక్కడ ఓన్లీ గృహస్థాశ్రమమే. సో దేర్ ఆల్సో దే గృహస్థాస్ ఓన్లీ, రైట్? వాళ్ళు సుందరమైన స్త్రీలు, భార్యలు ఉంటారు, కానీ కామం అనేది ఉండదు. వాళ్ళ స్త్రీలు ఎంతో ఎంతో అంటే స్వర్గ స్త్రీలు అప్సరల కన్నా కొన్ని కోట్ల రెట్లు అందంగా ఉంటారు. అంత అందంగా ఉన్నా సరే వాళ్ళ హృదయంలో కామవాసన రాదనమాట. ఎందుకు? ఎద్దు కామవాసన రాదు. ఆ శ్లోకం వస్తుంది. ఏంటో శ్లోకం అది మూడో స్కంధంలో వస్తుంది. ఏమొస్తుందంటే కృష్ణాత్మనం నా రజం ఆదుదు ఋత్సిమాధ్యాయని వస్తుంది అనమాట. కృష్ణాత్మనం ప్రభుపాద కృష్ణాత్మనం అనే పదాన్ని పట్టుకొని వాయిస్తూ ఉంటారనమాట. కేశాం కట్టి తటో సుశోభి ముఖ్యం. వాళ్ళ నడుములు సన్నంగా ఉంటాయంట, వాళ్ళ మొహాలు చంద్రంలా ఉంటాయంట. అంటే వాళ్ళ శరీర అంగాలని గురించి వర్ణిస్తారు వైకుంఠ వాసంలో. వైకుంఠ వాసులు వాళ్ళ యొక్క స్త్రీలు వాళ్ళ యొక్క ఎంతో అందంగా ఉంటారు. నెక్స్ట్ ఆ వాతావరణం కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. సగటు మనిషికి అయితే కామ కోరికలు కలుగుతాయంట, కానీ వైకుంఠ వాసులకి అటువంటి కామ కోరికలే ఉండమంట. ఎందుకు? వాళ్ళ కృష్ణాత్మ, వాళ్ళ హృదయాలు వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళ హృదయాలు ఎక్కడున్నాయి? నారాయణుడి దగ్గర ఉన్నాయన్నమాట. కాబట్టి కృష్ణాత్మనం నా రజం, కాబట్టి వాళ్ళ హృదయంలో రజోగుణం. రజోగుణం అంటే ఆ కామభావం రాదు, బయటికి రాదు. నా రజం ఆదు రుస్మయాజ్య, కాబట్టి రాదు వాళ్ళకి. సో అంటే వాళ్ళకి ఐశ్వర్యపరంగా చూసుకుంటే వాళ్ళకి సార్ష్టి, అంటే వాళ్ళకి భగవంతుని కొన్ని ఆపులెన్సెస్ వాళ్ళకి ఉన్నాయి, వైకుంఠ వాసులు కూడా ఉన్నాయి. సో సాలోక్యం ఇద్దరు సేమ్ వైకుంఠంలో ఉంటారు. నెక్స్ట్ సార్ష్టి అదే ఆపులెన్సెస్, అంటే అదే ఐశ్వర్యాలు ఉంటాయి. సామీప్యం, సామీప్యం అంటే స్వామివారికి అంతరంగిక పార్శ్వగా చేరువుగా ఉంటారు. ఓకే, సో జయన్ విజయులు చూసుకున్నట్లయితే వాళ్ళ సామీప్యం కూడా, వాళ్ళు భగవంతుడు స్వయంగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ సారూప్యం, రూపం కూడా వాళ్ళిద్దరు సేమే కదా, రూపం కూడా సేమే. ఏకత్వం అంటే అవుట్ ఆఫ్ క్వశ్చన్. అంటే ఈ జయన్ విజయులు తీసుకున్నట్లయితే నాలుగు ముక్తులు వాళ్ళకు ఉన్నాయి. వాటి వల్ల వాళ్ళకి సేవకి ఏమైనా ఇబ్బంది ఉందా? లేదు. అంటే వాళ్ళకి ఆ ముక్తి కావాలా? వాళ్ళకి అవసరం. వాళ్ళకి ఏం కావాలి? సేవనే కావాలి. సో వైష్ణవులకి దే ఆర్ హ్యాపీ విత్ ద సర్వీస్. అంటే ఈ ముక్తి అనేది ఇట్స్ నాట్ దట్ దిస్ నాలుగు ముక్తులు దీస్ ఆర్ నాట్ దే ఆర్ నాట్ రాంగ్, అవి తప్పు కాదు, అవి ఉద్యోగం కాదు. కాకపోతే వాళ్ళకి వాటితో సంబంధం లేదు. వాళ్ళకి కృష్ణుడి సేవ కావాలి. ఆ కృష్ణుడి సేవకి ఏదైతే అవసరమో ఆ యొక్క ఆ ముక్తి వాళ్ళకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మీకు కొంచెం వైకుంఠానికి గోలోకానికి తేడా చెప్తాను ఈరోజు మీకు. ఏమవుతుంది? పావుగంట ఉంది, నో ప్రాబ్లం. సో వైకుంఠానికి గోలోకానికి తేడా చెప్తాను ఇప్పుడు మీకు. యు సీ, దిస్ ఇస్ లిటిల్ లిటిల్ ఎజోటరిక్ సబ్జెక్ట్ బట్ ఐల్ టెల్ యూ. సో ఇన్ వైకుంఠంలో సామీప్య ముక్తి కొంతమందికి మాత్రమే ఉంటుంది, సాలోక్య ముక్తి అందరికీ ఉంటుంది. వైకుంఠం అంటే వైకుంఠంలో ప్రతి ఒక్కరూ సేమ్ లోకం కదా. సాలోక్య ముక్తి అందరికీ ఉంటుంది, సారూప్య ముక్తి కూడా ఇంచుమించి అందరిగా ఉంటుంది. సారూప్యము సాలోక్యం అందరికి వస్తుంది, కానీ సామీప్య ముక్తి అందరికీ రాదు. సామీప్య ముక్తి అంటే ఏంటి? భగవంతునితో ఇంటరాక్షన్స్, వాళ్ళు భగవంతుడితో స్వయంగా లీలల్లో పాలు పంచుకుంటారు అనమాట. వైకుంఠ వాసుల్లో అందరూ భగవంతుడు నారాయణుడితో లీలలు ఉండవు, వాళ్ళకి వైకుంఠంలోనే ఉంటారు. విష్ణు భక్తులే వాళ్ళు, నారాయణ భక్తులే, కానీ వాళ్ళకి భగవంతునితో సామీప్య ముక్తి ఉండదు వాళ్ళకి. కానీ గోలోకంలో ప్రతి ఒక్కరికి సామీప్య ముక్తి ఉంటుంది. గోలోకంలో ప్రతి ఒక్క జీవి కృష్ణుడితో ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉంటారు. ప్రతి ఒక్క జీవి దే ఆర్ కృష్ణ ఇంటరాక్ట్స్. కృష్ణుడు యొక్క కృష్ణుడు అఖిల రసామృతి మూర్తి కదా, ఒకేసారి ఒక దగ్గర ఉండి అందరితోని సత్సంబంధాలు, ఆయన సత్సంబంధాలు దాన్ని ప్రతిస్పందిస్తూ ఉంటారు అనమాట. భోజనం చేస్తూ ఉంటారు, అందరు చుట్టూరు ఉంటారు, ప్రతి ఒక్కరికి కృష్ణుడు తన వైపు మాత్రమే చూస్తున్నాడు అనిపిస్తుంది. మనుషులు కాదు, కృష్ణుడు పేరు కదమ్మ మీదకి వెళ్ళి ఫ్రూట్ పట్టుకొని వాయిస్తూ ఉంటారు. కృష్ణుడు ఫ్రూట్ వాయిస్తూ ఉంటే ప్రతి ఒక్క ఆవుకి కృష్ణుడు తనల్నే పిలుస్తున్నాడు అనమాట అనిపిస్తుంటుంది అనమాట. అంటే కృష్ణ కెన్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ, బోత్ మూవింగ్ అండ్ నాన్ మూవింగ్. గోలోకంలోనే ప్రతి ఒక్క అంటే స్థావర జంగమ ప్రతి ఒక్క ప్రాణితో కూడా భగవంతుడు ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉంటారు, ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు అనమాట, ప్రతిస్పందిస్తూ ఉంటారు. అంటే దేర్ ఆర్ సామీప్య, అందరు సామీప్యం. అంటే గోలోకంలో ఎవ్రీథింగ్ ఈ సామీప్య, కానీ వైకుంఠంలో అలా కాదు. వైకుంఠంలో సాలోక్యాన నెక్స్ట్ సారూప్య రావచ్చేమో, కానీ సామీప్య అనేది అందరికీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే వైకుంఠంలో రెండు రకములైన భక్తులు ఉంటారు. ఏం భక్తులు? ఒక భక్తు పేరు ఏంటంటే సుఖ ఐశ్వర్యోక్తర ముక్తి, సుఖ ఐశ్వర్యోక్తర భక్తులు. రెండోది ప్రేమ భక్తులు వైకుంఠంలో. కానీ గోలోకంలో ఎలా ఉంటారు? గోలోకంలో ఓన్లీ కేవల భక్తులు, ప్రేమ భక్తులు మాత్రమే ఉంటారు. వైకుంఠంలో ప్రేమ భక్తులు ఉంటారు ప్లస్ సుఖ ఐశ్వర్య ముక్తులు. సుఖ ఐశ్వర్య ముక్తి అంటే ఏంటంటే అంటే కర్మ జ్ఞాన మిశ్ర భక్తులు, కర్మ మిశ్ర భక్తులు. అంటే శుద్ధ భక్తులు అంటాం కదా, శుద్ధ భక్తులు అంటే ఏంటి? జ్ఞాన కర్మాది అనావృతం, అవునా కదా? సో 100% ప్యూర్ డివోటీస్, అంటే వాళ్ళకి కొంచెం కూడా జ్ఞాన కర్మ అనే ఒక ఇంప్యూర్ అశుద్ధాలు తగలకుండా ఉండే శుద్ధ భక్తి. కాబట్టి గోలోకంలోకి వెళ్ళాలంటే గోలోకంలో సి అగైన్ కొంచెం టఫ్ కాన్సెప్ట్, బట్ చూడండి సంబంధ అభిధేయ ప్రయోజనం అంటాం, అవునా కదా? సంబంధ అంటే ఏంటి? భగవంతుని నీకున్న సంబంధము. ఆ విషయంలో మోర్ ఆర్ లెస్ వైకుంఠం కానీ గోలోకం కానీ అందరి కాన్సెప్ట్ సేమే. అభిధేయ అంటే ప్రాసెస్. సో ప్రాసెస్లో కొన్నిసార్లు తప్పులు జరుగుతూ ఉంటాయి, ఓకే? ప్రాసెస్లో తప్పులు జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు, అంటే మనము అభిధేయ మన ప్రాక్టీస్లో అవి ఆ తప్పులు బట్టి నువ్వు ప్యూర్ డివోటీ ఇంప్యూర్ డివోటీ అంటాం మనము. కానీ ఇంకోటి ఏంటంటే ప్రయోజన అంటే ఏంటి? రిజల్ట్. ఆ ప్రయోజన విషయంలో రిజల్ట్లో తేడా ఉండకూడదు. ఇప్పుడు శుద్ధ భక్తి అంటే మనం అందరూ ఇప్పుడు శుద్ధ భక్తి ప్రాక్టీస్ చేస్తున్నాం అంటున్నాం, అవునా కదా? శుద్ధ భక్తి ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? మన ప్రయోజన పర్ఫెక్ట్. ఏంటో ప్రయోజనం? లవ్ ఫర్ గాడ్ హెడ్. లవ్ ఫర్ గాడ్ అంటే భగవంతుని ప్రేమ, భగవంతుని యొక్క శుద్ధ ప్రేమ, శుద్ధ సేవ, అది నీ ప్రయోజనం అయితే నువ్వు ప్రాక్టీస్ చేస్తుంది శుద్ధ భక్తి. నువ్వు శుద్ధ భక్తుడు కాకపోవచ్చు, నువ్వు శుద్ధ భక్తుడు అవ్వాలంటే నీ అభిధేయ కూడా పెర్ఫెక్ట్ అవ్వాలి. అభిధేయ అండ్ ప్రయోజన బోత్ ఆర్ పెర్ఫెక్ట్, దెన్ యు ఆర్ శుద్ధ భక్త. ఓన్లీ ప్రయోజన ఇస్ పెర్ఫెక్ట్, దెన్ నీ ప్రాక్టీస్ శుద్ధ భక్తి, నువ్వు శుద్ధ భక్తుడు అయ్యే ప్రాసెస్ లో ఉన్నావు, ఓకే? కానీ కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి అంటే ఏంటి? వాళ్ళ యొక్క ప్రయోజనం అనేది శుద్ధ భక్తి కాదు. వాళ్ళ ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు జ్ఞాన మిశ్ర భక్తి ఉంది, అతని యొక్క ప్రయోజనం ఏమిటి? వాట్ ఈస్ దట్ హీ వాంట్స్? శుద్ధ భక్తినా కేవల భక్తినా కాదు, అతని యొక్క ప్రయోజనమే ఇది, సుఖ ఐశ్వర్య ముక్తి. సుఖ ఐశ్వర్య ముక్తి అనమాట అంటే ఏంటి? అంటే వాళ్ళు భగవంతుని సేవ చేయాలి కోరిక చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ దే ఆల్సో హ్యావ్ సమ్ డిజైర్ టు బి, అంటే జ్ఞానం అంటే చెప్ప జ్ఞానం అంటే ఏంటి? వాళ్ళకి దే వాంట్ బి లిటిల్ పీస్ఫుల్, అంటే ఒక సుఖం కోరుకుంటారు అనమాట. భగవంతుని సేవలో ఒక సుఖాన్ని కోరుకుంటారు, కొన్ని ప్రశాంతతను కోరుకుంటారు. సో దే ఆర్ మోర్ అంటే భగవంతుని అంటే దేర్ మోటివ్స్ ఆర్ లిటిల్ డిఫరెంట్. అంటే అది వాళ్ళ లక్ష్యంలో ఉంది, అది మనకు కూడా సుఖం ఉండాలని కోరుకుంటుంది. కానీ అది మాకు ప్రయోజనంలో లేదు, అది మన అభిధేయంలో ఉంది. ప్రయోజనం అంటే నీ గోల్లోనే నీకు అది ఉంది, నీ గోల్లోనే, మీ యొక్క గోల్లోనే అది ఉంటప్పుడు దట్ మీన్స్ దట్ ఈస్ యువర్ దట్ ఈస్ ద రిజల్ట్ దట్ యుర్ ఎక్స్పెక్టింగ్. అప్పుడు అది శుద్ధ భక్తి అనిపించుకోదు, అది కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి అవుతుంది. సో ఈవెన్ జ్ఞాన మిశ్ర భక్తాస్ కూడా వైకుంఠానికి వెళ్ళొచ్చు. జ్ఞాన మిశ్ర భక్తాస్ ఆల్సో కెన్ గో టు వైకుంఠ, కానీ ఓన్లీ శుద్ధ భక్తాస్ వైకుంఠకి వెళ్ళొచ్చు, జ్ఞాన మిశ్ర భక్తాస్ కూడా వైకుంఠానికి వెళ్ళొచ్చు. కానీ కేవలం జ్ఞాన మిశ్ర భక్తాస్ వైకుంఠాస్ వెళ్ళొచ్చు, కానీ జ్ఞాన మిశ్ర భక్తులు విష్ణువుతో వాళ్ళు ఇంటరాక్షన్ అవ్వలేరు, సామీప్య ముక్తి వాళ్ళకి రాదు, వాళ్ళకి సాలోక్యం. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వైకుంఠంలో ఉంటారు, విష్ణువు తన లీలలు చేస్తూ ఉంటాడు, వాళ్ళు దూరం నుంచి చూస్తూ ఉంటారు, ఆహా నా స్వామి ఎంత గొప్పవాడు అని చెప్పి ఆనందంగా ఉంటారు. అంటే చెప్పాలంటే మన భక్తులు కొంతమంది ఉంటారు కదా, ఇస్కాన్ విజయవాడ గ్రో అవ్వాలి, ఇస్కాన్ విజయవాడ మంచిగా అభివృద్ధి చెందాలి, ప్రచారం పెరగాలి కోరుకుంటారు. కానీ దానికోసం రక్తం చెందించాల్సి వస్తుంది, నేను మాత్రం రక్తం చెందించను. సో ఐ వాంటెడ్ టు గ్రో, నేను కూడా సేవ చేస్తాను, కానీ ఏదో చెమట పట్టకుండానా, షర్ట్ నడకకుండానా, ఎక్కువ కష్టపడిపోకుండానా చేస్తాను అన్నమాట. అంటే దే కొంచెం కంఫర్ట్, కొంచెం కంఫర్ట్ అనేది ఒక రకమైన జ్ఞాన అనేది, జ్ఞాన మిశ్ర భక్తిలో కంఫర్ట్ అనే ఫ్యాక్టర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో కంఫర్ట్స్ ఎక్స్పెక్ట్ చేసుకునే వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు ఐశ్వర్య సుఖ ఐశ్వర్య ముక్తి, అంటే వాళ్ళు శుద్ధ, వాళ్ళు కూడా ఇంచుమించు శుద్ధ భక్తులే, కాకపోతే ఆ యొక్క అనర్థం ఉండిపోతుంది వాళ్ళు, లిటిల్ బిట్ ఆఫ్ ద టించ్. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు వైకుంఠంలో ప్రవేశిస్తారు. అంటే వాళ్ళకి కూడా కోరికలు ఉన్నాయి, అంటే అన్ని కోరికలు పోతేనే తప్ప మనం భగవంతు దామని కరలేమని ప్రభుపాద చెప్తారు, అవునా కాదా? ఈవెన్ ఇఫ్ యూ హావ్ డిజైర్డ్ వన్ గులాబ్ జామున్, యూ హావ్ కమ్ బ్యాక్ టు దిస్ మెటీరియల్ వరల్డ్, ఒక్క గులాబ్ జామున్ తినాలని కోరిక ఉన్నా సరే ఇవి భౌతిక ప్రపంచానికి రావాలి అని చెప్పి ఎవరు చెప్తున్నారు, ప్రభుపాద చెప్తారు. మరి మీరు అడగచ్చు, ప్రభుజీ ఒక గులాబ్ జామున్ తినాలని కోరుకుంటేనే భౌతిక ప్రపంచానికి మళ్ళీ రావాల్సి వస్తే మరి వీళ్ళకి జ్ఞాన మిశ్ర భక్తులు, కర్మ మిశ్ర, వాళ్ళు కూడా కోరికలు ఉన్నాయి కదా, మరి వాళ్ళలా వైకుంఠానికి వెళ్ళిపోయారు? సమాధానం ఏమిటంటే, చూడండి, నువ్వు శుద్ధ భక్తి కావాలనుకున్నప్పుడు, నీ యొక్క ప్రయోజనం అనేది ఓన్లీ కృష్ణ ప్రేమ అనుకున్నప్పుడు, ఇఫ్ దట్ ఈస్ యువర్ డిజైర్, అప్పుడు నీకు గులాబ్ జామున్ ఆ డిజైర్ అనేది చాలా టాప్ మోస్ట్ డిజైర్, అది టాప్ మోస్ట్ డిజైర్. కాబట్టి ఆ డిజైర్ ఉన్నప్పుడు, అది నీ గోల్ అనుకున్నప్పుడు, అప్పుడు ఒక భౌతిక ఒక రసగుల్లాగా గులాబ్ జామున్ తినాలనుకున్నా మళ్ళీ రావాల్సి వస్తుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీద కర్మ మిశ్ర భక్తి ఏదైనా అయింది అనుకోండి, అప్పుడు నీ గోల్ అది కాదు. నీ గోల్ ఏంటి, నీ గోలే కృష్ణుడు సేవతో పాటు నాకు కూడా కొంచెం ఆ మాత్రం వాట్ ఎవర్ లిటిల్ బిట్ ఎంజాయ్మెంట్, నీ గోల్ ఏదైనప్పుడు అప్పుడు నువ్వు ఎగ్జామ్ పాస్ అయినట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ ఉంటుంది, ఐఐటి ఎగ్జామ్ లేకపోతే ఇంకేదో ఏదో ఎగ్జామ్ ఉంటుంది. సో ఇప్పుడు నీ గోల్, ఇప్పుడు నువ్వు రాస్తున్న 10th క్లాస్ ఎగ్జామ్ అయితే ఆ మాత్రం సబ్జెక్ట్ అంతే ఉంటుంది, అప్పుడు యూఆర్ పాస్ట్. బట్ ఇఫ్ యూఆర్ రైటింగ్ బిగ్గర్ ఎగ్జామ్, అప్పుడు ఈ ఎగ్జామ్ పాస్ అయి ఉండొచ్చు, కానీ ఆ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోవచ్చు అనమాట. కాబట్టి అందుకనే శుద్ధ భక్తి, అచింత్య భక్తి, సో అది మనం కోరుకున్నప్పుడు, రైట్, ఆత్యంతిక భక్తి అంటారు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్, ఆత్యంతిక భక్తి శుద్ధ ప్రేమ అనేది కోరుకున్నప్పుడు, అప్పుడు ఈవెన్ స్మాలెస్ట్ డిజైర్, అంటే భౌతికమైన కోరికనే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గులాబ్ జామున్ తినడం భౌతిక కోరిక, ఆ కోరిక కాదు, ఈవెన్ డిజైర్ ఆఫ్ లైక్ ను, ఓ చాలా ఎక్కువైపోయింది, కొంచెం కంఫర్ట్ కావాలి, కొంచెము కొంచెం బ్రేక్, ఐ నీడ్ ఏ బ్రేక్, అప్పుడేంటి అది, అది కూడా అప్పుడు అది గోలోకానికి, దట్ మీన్స్ గోలోకంకి అన్ఫిట్ మనము. సో అందుకనే శుద్ధ భక్తి అనేది చాలా డిఫరెంట్ లెవెల్. సి, కృష్ణుడు రాకముందు వృందావనంలో గొడవలే లేవు, ప్రశాంతంగా ఉండేవాళ్ళు, కృష్ణుడు వచ్చిన తర్వాత గొడవలు మొదలయ్యాయి. కూతన తినావృత అగాసుర వత్సాసుర బకాసుర కేశి వ్యోమాసుర ఇంద్రుడు, రోజుకొకటి అగాసుర, రోజుకొకరు నేను బకాసురుడు, ఇంతమంది వచ్చారు. అయినా సరే వృందావన వాసులు ఎవరును, అబ్బా ఈ కృష్ణుడు ఉండడం వల్లే కదా కృష్ణ, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు భగవంతుడు మాకు తెలుసు, కానీ నువ్వు ఉండడం వల్ల మాకు చాలా కష్టాలు పెరిగిపోతున్నాయి, దయచేసి మీరు వెళ్ళిపోండి అయ్యా అని అనొచ్చు. నో, ఇంకే చెప్పండి నంద మహారాజు అరే ఇక్కడ చాలా గొడవలు వస్తున్నాయి గోకుల్లో అని చెప్పి గోకులు విడిచిపెట్టి వృందావనకు వచ్చేస్తారు. గోకులు విడిచిపెట్టేసి వీళ్ళందరూ, ఓ కృష్ణుడు లేకుండా మాకు సుఖం, ఇప్పుడు ఇప్పుడు కృష్ణుడు ఉండడం వల్ల మాకు టెన్షన్లు, కృష్ణుడే స్వయంగా వెళ్ళిపోతాను అంటున్నాడు, మేము హ్యాపీ కూర్చోవచ్చు కదా. నో, కృష్ణుడు లేని సుఖం మాకెందుకు, మేము మీద పడి వచ్చేస్తాం, నాతో పాటు వస్తే రోజు రాక్షసులు వస్తారు, మీకు ఇబ్బంది అయ్యా, ఏం పర్లేదు, నువ్వు నిన్ను చూస్తుంటే అదే మాకు చాలు. అండర్స్టాండింగ్? అంటే మనము ఇప్పుడు సిమిలర్, కృష్ణుడు పుట్టకపోతే వసుదేవుడికి దేవకి కష్టాలే లేవు. కృష్ణుడు తన గర్భంలో రావాలనుకోవడం వల్లనే కదా వాళ్ళకి ఇన్ని కష్టాలు. వాళ్ళు అనుకోవచ్చు కదా, అబ్బా కృష్ణ నా కడుపులోనే ఎందుకు ఎంచుకున్నావయ్యా అని అడిగానా, వేరే వాళ్ళ ఇళ్ళలో పుట్టవచ్చు కదా, మా ఇంట్లో పుట్టడం వాళ్ళు చూసావా, నీ వల్ల ఆరు కొడుకులు చనిపోయారు, నాకు జైలు, నా మంచి బట్టలు లేవు, ఇది లేవు, అదలేవు, నో అనుకోలేదు అలాగా. సో మనము కొన్నిసార్లు కృష్ణుడు మన జీవితంలో ఎందుకు కావాలంటే మన జీవితం సుఖం కావాలి అని చెప్పి కృష్ణుడు మనం కోరుకుంటాం, మంచిదే, కృష్ణుడు వస్తే జీవితం సుఖం వస్తుంది. కానీ శుద్ధ భక్తులు అనే వాళ్ళు ఎలా ఉంటారు, కృష్ణుడు నా జీవితంలో ఉండాలంటే దానికోసం జీవితాంతం నరకం అనుభవించాలనేసి నేను అడుగు అనుభవిస్తా, అంటే అంతవరకు రెడీ అయిపోతారు వాళ్ళు. గోపికలు మనం చూసుకుందాం కదా, కృష్ణుడు తలనొప్పి తగ్గించడానికి తమ యొక్క చరణతూరు ఇవ్వడానికి రెడీ అవుతారు వాళ్ళు. దానివల్ల వాళ్ళు జీవితాంతం నరకానికి వెళ్లాల్సి వస్తుంది, నాకేం పర్వాలేదు వెళ్తాను, అంటే ఆ స్థాయి వాళ్ళది. సో గోలోక బృందావన్ అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే కేవల భక్తి, అంటే వాళ్ళు కృష్ణుడి సేవలో ఎటువంటి వేరే ఏమీ ఆశించరు, కనీసం అంటే కృష్ణుడు సేవ చేసుకుంటూ ఆనందంగా ఉండాలి అనుకుని కోరుకోరాలు, కృష్ణుడికి సేవ చేయాలి మాత్రమనే కోరుకుంటారు తప్ప, ఆ ఇన్ దట్ ప్రాసెస్ ఐ వాంట్ టు ఎంజాయ్, అంటే సేవ చేసుకుంటే హ్యాపీగా ఉండాలి, అది కూడా ఆ ఎలిమెంట్ కూడా ఉండదు వాళ్ళకి. అంటే ఇది వినడానికి చాలా మరీ ఎక్కువగా చెప్పేస్తున్నారు అనిపిస్తుంది, కానీ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, దిస్ ఇస్ ద, నేను చెప్పట్లేదు, దిస్ ఇస్ దేర్. సో వైకుంఠ వాసులు ఏంటంటే ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ లిటిల్ బిట్ యూనో మెటీరియల్ డిజైర్, వాళ్ళ యొక్క కర్మ మిశ్ర భక్తి అయితే వాళ్ళకి కొంచెం మెటీరియల్ డిజైర్ మిగిలిపోతుంది, నెక్స్ట్ జ్ఞాన మిశ్ర భక్తి అయితే వాళ్ళకి ఆ రకమైన యూనో బ్రహ్మానంద సుఖం, అదే జ్ఞాన మిశ్ర భక్తి అంటే సింపుల్ చెప్పాలి పీస్ అనే ఎలిమెంట్, పీస్ అనేది ఒక అర్థం, పీస్ అంటే శాంతి, సో అది ఆ ఎలిమెంట్ మిగులుతుంది. అయినా సరే వాళ్ళకి వైకుంఠానికి ప్రవేశం లభిస్తుంది, వాళ్ళు ఎప్పటికీ చిరస్థాయికి అలాగే ఉండిపోతారు వైకుంఠ ధామంలో. వాళ్ళని కూడా నిత్యసిద్ధులు అంటారు అన్నమాట, అదే సాధనా సిద్ధ, వాళ్ళు కూడా సిద్ధ పురుషులే, కాకపోతే వాళ్ళకి స్వయంగా విష్ణువుతో కలిసి లీలల్లో పాలపుంచుకునే అవకాశం రాదు, వాళ్ళు విష్ణువుని దూరం నుంచి కానీ చూడగలరు. ఇప్పుడు కాంగ్రిగేషన్ ఉన్నారండి, ఎంతోమంది టెంపుల్కి వస్తారు, ఏదో వచ్చేస్తే సేవ చేసుకుని వెళ్ళిపోతారు, కానీ కొంతమంది మాత్రము దగ్గరగా అంటే టెంపుల్ ప్రెసిడెంట్కి లీడర్స్ దగ్గర కూడా సేవ చేయాలనుకుంటారు. కానీ ఎవరైతే దూరం నుంచి చూసినట్టు ఏమనిపిస్తుంది, ఆహా ఇతనికి గురువుకి దగ్గరగా సేవ చేయగలుగుతున్నాడు, గురువు పర్సనల్ సర్వెంట్, పర్సనల్ సెక్రటరీ, అదృష్టం అనుకుంటాం. కానీ సేవ చేసిన వాడికి తెలుస్తుంది, సీనియర్ల దగ్గర సేవ చేయాలంటే మన అహంకారాన్ని తగ్గించుకుని ఎంత వినయంగా ఉండాలన్నది. కాబట్టి ఇట్స్ ఈజీ టు సీ ఫ్రమ్ అవుట్ సైడ్, కానీ చేసిన వాడు తెలుస్తుంది. కాబట్టి ఆ లీడర్ అనేవాడు కూడా ఎవరిని పడితే వాళ్ళని దగ్గరకు రానివాడు, ఎందుకంటే ఆ వేడిని తట్టుకోలేరు కాబట్టి, మళ్ళీ మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కాబట్టి నిజంగా అంతటి సేవాభావం ఉన్న వాళ్ళని రాణిస్తారు. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు కూడా వైకుంఠ వాసుల్లో ఉన్న భక్తులలో ఎవరైతే నిజంగా నిస్వార్థంగా సేవ చేస్తూ ఉంటారో వాళ్ళని మాత్రమే దగ్గరికి రాణిస్తారనమాట, రైట్. సో దిస్ జ్ఞాన మిశ్ర భక్తస్, యా, సో దీస్ ఆర్ ద టూ థింగ్స్, రైట్. సో శుద్ధ భక్తస్ కూడా ఉంటారు కొన్నిసార్లు, సుఖ ఐశ్వర్య ముక్తి, ప్రేమ భక్తులు, సుఖ ఐశ్వర్య ముక్తి కోరుకున్న భక్తులు వాళ్ళు కూడా ఉంటారనమాట, రైట్. కేవల భక్తులు అంటే గోలోకంలో ఉండే భక్తులు కేవల భక్తులు కదా. ఇగేన్ కేవల భక్తి అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే వాళ్ళకి భగవంతుడు తన యొక్క ఇష్టదేవుడు తప్ప వేరే ఏ దాన్ని వాళ్ళు అంగీకరించలేరు, ఇష్టపడలేరు. ఫర్ ఎగ్జాంపుల్ గోలోకంలో మనం గోపికలు తీసుకున్నట్లయితే స్వయంగా కృష్ణుడి కోసం వెతుకుతున్నారు, విష్ణువు ఉంటాడు కానీ విష్ణువును పట్టించుకోరు. విష్ణువుని పట్టించుకుని శ్రీ దండం పెట్టి నారాయణ ఎక్కడున్నారు తెలుసా, కృష్ణుడు ఎక్కడున్నాడు తెలుసా అని అడుగుతారనమాట. సో దే డోంట్ ఈవెన్, సిమిలర్లీ మురారి గుప్తా మనం చూసినట్లయితే చైతన్య చరితామృతంలో స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభు ఉంటారు, ఆయన మురారి గుప్త చెప్తారు, నా వల్ల కావట్లేదు, నేను రాముడినే తప్ప కృష్ణుని తలుచుకోలేకపోతున్నాను అని చెప్పి దానికి మురారి గుప్త, దానికి మహాప్రభు అంటారు, ఎందుకంటే నువ్వు గర్జన్ నీవు యాక్చువల్గా హనుమంతుడివి అని చెప్పి. హనుమంతుడికి కృష్ణుడు పక్కన ఉన్నా సరే అతనికి నచ్చదు, రాముడే కావాలి. సో దే ఆర్ లైక్ నా, సో వాళ్ళందరూ కేవల భక్తులు అంటే తమ స్వామి ఆ రూపంలోనే సేవ చేయడానికి ఇష్టపడతారు అనమాట. తర్వాత సో గోలోకంలో ఉండే వాళ్ళు ఎలాగా ఎవరిని ఇష్టపడతారు, గోవిందుని ఇష్టపడతారు అనమాట. గోవింద అంటే కైశోర కృష్ణుణ్ణి, వృందావన కృష్ణుడు, అది కూడా వృందావన కృష్ణుడు, ఇప్పుడు కైశోర కృష్ణుణ్ణి గోవింద అంటారు. సో దట్ ఈస్ యూనో కేవల భక్తస్, అంటే గోలోకంలో ఉన్న కేవల భక్తులు గోవిందుని ఇష్టపడతారని చెప్పబడింది. రైట్. సో తర్వాత సో ఈ ఏకాంత భక్తులకు చెప్పుకుంటున్నాం కదా మనము, ఫర్ ఎగ్జాంపుల్ వైకుంఠంలో ఉన్నారు కదా వీళ్ళు, ప్రభుపాద రాస్తారు ఒక్క నిమిషము, చాలా మంది చాలా ప్రశ్నలు అడుగుతున్నారు, మై గాడ్ టైం అయిపోయింది. సరే ప్రభుపాద చెప్పిన చెప్తాను, ఐ థింక్ దిస్ ఇస్ టూ మెనీ థింగ్స్ ఆర్ డిస్కసింగ్. సో ప్రభుపాద సింపుల్ గా ఏం చెప్తారంటే, ప్రభుపాద ఏమంటారంటే చూడండి, ఈ వైకుంఠంలో భక్తులు ఉన్నారు కదా, శుద్ధ భక్తులు ఉన్నారు, శుక ఐశ్వర్య ముక్తి భక్తులు ఉన్నారు. సో ఈ స్థాయి అంటే దే ఒకటి ఏకాంత భక్తులు కాబట్టి వాళ్ళు అంటే ఒక రకంగా వాళ్ళు ఏ ఎవరిని సేవ చేస్తున్నారో దాంతో ఆ యొక్క భావంతో వాళ్ళు సాటిస్ఫై అవుతారు. కానీ కానీ కొన్ని సందర్భాల్లో థియరిటికల్గా ఇట్స్ పాసిబుల్ వాళ్ళు ఏదో ఒక విధంగా కృష్ణుడి పట్ల ఆకర్షణ పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వైకుంఠం నుంచి కూడా గోలోకానికి వెళ్ళొచ్చు, అది సాధ్యమే అంటే శాస్త్రం ప్రకారంగా. మేబీ నారదమే కొన్ని కొన్ని సార్లు వచ్చి వైకుంఠంలో కూడా కృష్ణుడి యొక్క లీలలు చెప్తారేమో మరి తెలియదు మనకి. ఎలాగ వాళ్ళకి వైకుంఠంలో ఉండి కృష్ణుడి పట్ల ఎలా ఆకర్షణ రావచ్చు అనేది నాకు తెలియదు, కానీ బట్ అలాగ రావచ్చు. వాళ్ళు కూడా ఫర్దర్ గా ఏకాంత భక్తులు అయినా సరే వైకుంఠం నుంచి గోలోకానికి వెళ్ళే సంభావన ఛాన్స్ ఉంటుంది అని చెప్పి చెప్పబడింది. దే కెన్ స్టిల్ గో టు గోలోక, ఇట్స్ పాసిబుల్ అని చెప్పి, రైట్. సో కర్మమిశ్ర భక్తులు జ్ఞానమిశ్ర భక్తులు వైకుంఠం వరకు వెళ్ళగలరు కానీ గోలోకానికి వెళ్ళలేరు. వైకుంఠానికి వెళ్ళినా సరే వాళ్ళకి వైకుంఠంలో వాళ్ళకి సారూప్య ముక్తి, నెక్స్ట్ సాలోక్య ముక్తి వస్తుందేమో కానీ సామీప్య ముక్తి అయితే వాళ్ళకి రాదు, రైట్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క కర్మమిశ్ర భక్తులు జ్ఞానమిశ్ర భక్తులు వాళ్ళకి విష్ణువుతో లేకపోతే కృష్ణుడితో, అఫ్కోర్స్ కృష్ణుడికి సంబంధం లేదు ఎందుకంటే గోలోకానికి వెళ్ళలేరు. గోలోకానికి వెళ్ళాలంటే కేవలం శుద్ధ భక్తులు ప్రేమ భక్తులు మాత్రమే వెళ్ళగలరు. కానీ ఈవెన్ వైకుంఠంలో కూడా వాళ్ళకి నారాయణుడితో ఈ ఫైవ్ రసాస్, ఏంటి ఫైవ్ రసాస్, ఫోర్ ముఖ్యంగా చెప్పాలంటే ఏంటది, దాస్య సాఖ్య వాత్సల్య మాధుర్య, ఈ నాలుగు రసాల్లో వాళ్ళు విష్ణువుకు సేవ చేయలేరు. దే కెన్ అడ్మాక్స్ మీన్ శాంతరస్, వాళ్ళు శాంతరస్ దాటి బయటకు వెళ్ళలేరు అనమాట, పాసిబుల్ కాదు. కానీ శుద్ధ భక్తులు మాత్రము వైకుంఠంలో అయినా సరే గోలోకంలో అయినా సరే ప్రేమ భక్తులు, దట్ మీన్స్ నో కర్మ నో నో జ్ఞాన, వాళ్ళు మాత్రము వైకుంఠంలో ఉన్నా సరే, లేకపోతే కొంతమంది నారాయణుడి భక్తులు అయితే వైకుంఠానికి వెళ్తారు, నా వైకుంఠంలో వెళ్ళినా సరే వాళ్ళు ఈ నాలుగు భావాల్లో విష్ణువుకు సేవ చేయగలరు. గోలోకంలోకి వస్తే ఎలాగా కృష్ణుడికి డిఫాల్ట్ గా సేవ చేస్తారు, ఈ ఫైవ్ రసాస్ లో సేవ చేస్తారు అనమాట, రైట్. సో ఇది సెకండ్, కర్మమిశ్ర జ్ఞానమిశ్ర భక్తులకి వాళ్ళకి ప్రేమ రాదు, వాళ్ళకి దీన్ని ఎవరు కదా ప్రేమ, వాళ్ళు కోరుకోరు కూడా, ఎందుకంటే వాళ్ళ యొక్క పర్పస్, వాళ్ళ యొక్క ప్రయోజనం డిఫరెంట్. దే ప్రయోజనం ఇట్ సెల్ఫ్ ఇస్ ముక్తి, వాళ్ళకి ముక్తి కావాలి, వాళ్ళకి ముక్తి మోక్షం కావాలి వాళ్ళకి. కాబట్టి ముక్తి మోక్షం కావాలి కూడా ఎక్కడికి వస్తారు, సాయుధ్య ముక్తి కాదు, సాయుధ్య ముక్తి కోరుకోరు వాళ్ళు, వేరే ముక్తులు కోరుకుంటారు, సాలోక్య ముక్తి ఈ ముక్తులు కోరుకుంటారు. వాళ్ళ కర్మమిశ్ర ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళకి ముక్తి కావాలి కాబట్టి ముక్తి వచ్చింది. ముక్తి అంటే ఏంటి, వాళ్ళకి భౌతిక సుఖ భౌతిక సమస్యల నుంచి దూరం అయ్యారు, భగవంతుని సేవ కోరుకున్నారు, భగవంతుని సేవ దొరికింది, వైకుంఠ దూరం అయ్యారు, సో దే ఆర్ సాటిస్ఫైడ్ ఇన్ ఇట్. ప్రేమ వాళ్ళు కోరుకోరు కూడా, ప్రేమ కోరుకునే వాళ్ళకి జ్ఞాన కర్మ అనేది ఉండదు ఇంకా, రైట్. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ అంటే సింపుల్ చెప్తున్నాను నేను. సో కర్మమిశ్ర జ్ఞానమిశ్ర భక్తులు వాళ్ళు కూడా వైకుంఠకు వెళ్ళొచ్చు, వాళ్ళు ముక్తిని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు ముక్తి వస్తుంది, నాలుగు ముక్తులు కోరుకుంటారు. భక్తులు మాత్రం ఇవేమి కోరుకోరు, వాళ్ళు కృష్ణుడు సేవ మాత్రమే కోరుకుంటారు. కృష్ణుడు సేవ కోరుకున్నప్పుడు ఈ లోకంలో ఉండి కూడా వాళ్ళు కృష్ణుడు సేవ మాత్రమే కోరుకుంటారండి. సో దేమేక కృష్ణ సర్వీస్, ఈ లోకంలో కృష్ణుడు పంపించవచ్చు, ఈ లోకంలో కృష్ణుడు సేవ చేసుకో, లేకపోతే నా లోకం కూడా నాకు సేవ చేయనొచ్చు అనమాట, ఈ లోకంలో ఉండి నాకు సేవ చేయి, లేకపోతే నా లోకంలో కూడా నాకు సేవ చేయని చెప్పొచ్చు భగవంతుడు. సో సాలోక్య ముక్తి వస్తుందా, రావచ్చు రాకపోవచ్చు. గోలోకానికి భగవంతుడు తీసుకెళ్ళిపోతే సాలోక్య ముక్తి వస్తుంది, ఈ లోకంలో ఉంటే రాకపోదు రాదు. సో సామీప్యం వస్తుందా, రావచ్చు రాకపోవచ్చు. సో వాళ్ళకి సామీప్య సాలోక్య వచ్చా లేదా అనే సంబంధం లేదు, కృష్ణుడు సేవ ఉందా లేదా అనేది సంబంధం వాళ్ళకి. కాబట్టి భగవంతుడు గోలోకం తీసుకెళ్ళిపోతే అక్కడ వాళ్ళకి సాలోక్య వచ్చేసింది, సామీప్యం వచ్చేసింది, సారూప్య రాదులండి గోలోకంలో. గోలోకంలో కృష్ణుడు మాత్రమే కృష్ణుడులా ఉంటాడు, వేరెవరు మేబీ ఉద్ధవుడు, బట్ ఉద్ధవాస్ మూడ్ ఇస్ డిఫరెంట్ ఎనీహౌ. సో దిస్ ఈజ్ సింపుల్ గా, అంటే సింపుల్ ఏం కాదు, ఇది కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, బట్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, రైట్. సో మనం చూస్తే గోలోకి వెళ్ళడం అన్నది అంత సులభం కాదు, కానీ సాధ్యమే. ఎందుకంటే ఎవరైతే ప్రభుపాద బుక్స్ ని భాగవతాన్ని స్వీకరిస్తారో, దాన్ని ఆ ఫిలాసఫీని స్టాండర్డ్ కింద యాక్సెప్ట్ చేస్తారో, దే కెన్ గో బ్యాక్. ప్రభుపాద వారు మనము యాక్చువల్గా చాప్టర్ నెంబర్ 4 మీరు చదివితే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు కానీ శుద్ధ భక్తులు అనే వాళ్ళు ఎలాగ ముక్తిని ఖండిస్తారు, మోక్షాన్ని ఖండిస్తారని చెప్పి చెప్పబడింది. ప్రభుపాద లిటరల్ గా 20 ఎగ్జాంపుల్స్ ఇస్తారనమాట. దామోదర్ రాజకుమార్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు. ఏం ఎగ్జాంపుల్? వరం దేవ మోక్షం నా మోక్షవదిం వా నచాన్యం ఋణేహం వారేషదపిహ ఇదం తేవ పూర్ణాత గోపాల బాలం సదా మే మనస్యా వీరాస్తం కిమన్యే. సో వరం దేవ మోక్షం నా, నా మోక్షం, నాకు మోక్షం వద్దు. వరాలు వర వరం దేవ మోక్షం నా మోక్షవదిం వా. సో నాకు ఈ మోక్షాలు ఏమి వద్దు, వరాలు ఇచ్చేవాడు అని చెప్పి ఏం కావాలి, ఇదంతే ముఖాంభోజం. సో ఈ యొక్క దామోదర్, మీరు ఈ దామోదరుడు రూపంలోనే ఎప్పుడు సదామే మనస్య విశ్రాంతకి మంది, ఎప్పుడు నా హృదయంలో ఈ బాలగోపాలుడు రూపంలోనే మీరు ఎప్పుడు నాకు ప్రత్యక్షం అవ్వండి అని చెప్పి ఎగ్జాక్ట్ గా కోలావేశ శ్రీధర్ ఇదే కోరుకుంటారు. మహాప్రభు ఏం చెప్తారు, నువ్వు అడిగితే నీకు వైకుంఠానికి రాజం చేస్తా లేకపోతే స్వర్గానికి రాజం చేస్తా, అంటే ముక్తిని మోక్షాన్ని అంటే భుక్తి ముక్తి రెండు ఇస్తున్నారు మహాప్రభు. అతనేమంటాడు, నాకు ఈ భుక్తి ముక్తి వద్దు, ఏం కావాలి నాకు, ఆ యొక్క నిమాయ పండిత్ కావాలి. నిమాయ పండిత్ అంటే 10-12 ఏళ్ళ వయసు కుర్రాడు. ఆ నిమాయ పండిత్ ప్రతిరోజు నాతో పాటు నా దగ్గరకు వచ్చి ఈ అరిటాకుల కోసం, అరటి దెబ్బల కోసం అంత ఫైట్ చేసేవారు. ఆ యొక్క నా హృదయంలో నిరంతరము ఆ నిమాయ పండిత్ నెలకొనాలి అని చెప్పి కోరుకుంటాను అన్నమాట. సంథింగ్ సిమిలర్ టు సత్యవర్తముని. సత్యవర్తముని ఇక్కడ ఏం కోరుకుంటున్నారు, ఈ బాలగోపాలుడు సదా నా హృదయంలో ఉండాలని కోరుకుంటున్నారు ఇక్కడ సత్యవర్తముని కూడా. సో సో దే డోంట్ ఆస్క్ సిమిలర్లీ. మళ్ళీ వస్తుంది కువేరాత్మ జౌబద్ధ మూర్తయవయద్వాత్ భక్తి బాజకృతౌ చ తథా ప్రేమ భక్తిం స్వకామ్యే ప్రయచ్చ నమోక్షే గ్రహోమస్తి దామోదరేహ. ఇక్కడ కూడా సేమ్ అన్నమాట, తథా ప్రేమ భక్తిం స్వకామ్యే ప్రయచ్చ. నాకేం కావాలి, నాకు ప్రేమ భక్తి కావాలి. తథా ప్రేమ భక్తిం స్వకామ్యే ప్రయచ్చ స్వకామ్ని. సో ఐ నీడ్ ఇట్ ప్రేమ భక్తి. నమోక్షే నాకు మోక్షం వద్దు, గ్రహమోస్తి దామోదరేయ నాకు మోక్షం ఏమే వద్దు స్వామి, నాకు నీ శుద్ధ భక్తిని ఇవ్వండి అని చెప్పి. సో ఈవెన్ మిగతా నాలుగు కూడానా నాకు అవసరం లేదు, నాకు మీ భక్తి ఉండాలి, నాకు నాకు నీ సేవ నీ భక్తి కావాలని కోరుకుంటాను అనమాట. సో అది భగవంతుడు ఎలా ఇవ్వగా ఇవ్వచ్చు, గోలోకంలో ఇవ్వచ్చు, ఏదో ఒక రకంగా ఇవ్వచ్చు కృష్ణుడు నీకు సేవ. సో సో ఆ సేవలో భాగంగా నీకు అవసరమైతే రకరకాల ముక్తులు ఇస్తారు, లేకపోతే లేదు. సో ఇప్పుడు డివోటీస్ ముక్తిని కోరుకోరు, అఫ్కోర్స్ సాయుధ్య ముక్తిని అసలే కోరుకోరు, దాన్ని తిరస్కరిస్తారు. కోరుకోవడం కోరుకోకపోవడం కాదు, దాన్ని సంపూర్ణంగా తిరస్కరిస్తారు. మిగతా నాలుగు కూడా వాళ్ళు కోరుకోరు, వస్తే వచ్చాయి లేకపోతే లేదు, వాళ్ళకి కృష్ణుడి సేవ కావాలి. కానీ ఈ జ్ఞాన మిశ్ర భక్తులు అందరూ వాళ్ళు కోరుకుంటారు, ముక్తిని కోరుకుంటారు, వాళ్ళు ముక్తి వస్తుంది కూడా. వాళ్ళు కూడా నిజాయితీగా ప్రాక్టీస్ చేస్తారు, మనకన్నా ఎక్కువ సీరియస్ అవి ఉండొచ్చు. కాకపోతే వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ప్రయోజన విషయంలో తేడా ఉంది. ఇంత ప్రయోజన, ప్రయోజనం అంటే గోల్. ఆ గోల్లోనే కర్మ ఎలిమెంట్ జ్ఞాన ఎలిమెంట్ ఉండడం వల్ల వాళ్ళకి అది గోల్ కాబట్టి వాళ్ళకి అది వస్తుంది. మన గోల్ ఏంటి, శుద్ధ భక్తి, కేవల భక్తి కాబట్టి ఏనా అను అత్యంతిక భక్తి కాబట్టి మనకి కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకి ఆ కొంచెం కూడా కంఫర్ట్ ఎలిమెంట్, ఆ సెన్స్ గ్రాటిఫికేషన్ ఎలిమెంట్ ఉండదు. ఆ సుఖము అనే ఎలిమెంట్, ఆ యొక్క శాంతి అనే ఎలిమెంట్, ఈ రెండు ఎలిమెంట్స్ కూడా మనము ఆసక్తులు అవ్వకూడదు ఉత్తమ భక్తులు, ప్రేమ భక్తులు. కాబట్టి కనుకొని కృష్ణుడు టెస్ట్ చేస్తాడు మన అనమాట. కాబట్టి అది మనం ఫెయిల్ అయిపోతే మళ్ళీ మనం కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే మనము వాట్ వీఆర్ ఆస్కింగ్, మనం అంటాం కదా నాకు వైకుంఠ వద్దయ్యా, నాకు గోలోకం కావాలి అంటాము. యాజ్ ఇఫ్ వైకుంఠ వాసులు రా బాబు అని పిలుస్తున్నట్టు మనల్ని. సో ఇట్స్ నాట్ లైక్ దాట్. సో కానీ వైకుంఠం అనేది ఆ కొంచెం ఆ టింజెస్, ఇంప్యూరిటీస్ ఉన్నా సరే వెళ్ళిపోవచ్చు. గోలోకానికి వెళ్ళాలంటే ఆ యొక్క సుఖము శాంతి టింజెస్ కూడా ఉండకూడదు. అందుకనే సత్వగుణం, సత్వగుణం అనేది కూడా భక్తి జీవితానికి కష్టం అంటాం కదా. ఎందుకు కష్టం అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళు సుఖము శాంతికి ఆసక్తులు అయిపోతారు. వాళ్ళు బుక్ డిస్ట్రిబ్యూట్కి వెళ్ళంటారా అంటే నేను వెళ్ళంటారు, అబ్బా చెమట ఎవడెళ్తాడు అంటారు అనమాట. సో కాబట్టి సో వి షుడ్ బి రెడీ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ కృష్ణుడి కోసం. అది యాక్చువల్గా ప్రేమ భక్తి అనిపించుకుంటుంది. వెరీ హై స్టేజెస్ నేను చెప్తున్నాను, కానీ నాకు 1% కూడా అర్హత లేదు, బట్ ఐఎమ్ జస్ట్ స్పీకింగ్. యూను సో చాలా లేట్ అయింది ఇప్పటికే. ప్రశ్నలు అన్నీ నేను నోట్ చేసుకుంటాను, నోట్ చేసుకుని రకరకాల సందర్భాల్లో వాటికి సమాధానం చెప్తాం మనము. ఐఎమ్ షూర్ చాలా ప్రశ్నలు వస్తాయి ఈరోజు క్లాస్లో. దెర్ విల్ బి మెనీ క్వశ్చన్స్. ఐ విల్ నోట్ డౌన్ ఆల్ క్వశ్చన్స్. వీలైతే మీరు వాట్సాప్ గ్రూప్లో ఇప్పుడు ఓపెన్ చేస్తాను, ఎందుకంటే చాట్లో అన్ని డిలీట్ అయిపోతాయి. సో ఇన్ వాట్సాప్ గ్రూప్ డివోటీస్ కెన్ రైట్ క్వశ్చన్స్, ఐ విల్ ఆన్సర్. కొన్ని ఫ్యూచర్ క్లాసెస్లో వస్తాయనుకుంటే ఫ్యూచర్కు పోస్ట్ పోన్ చేస్తాను, లేదు రాదు అనుకుంటే నేను మేబీ ఆడియో రికార్డింగ్ అయితే చేస్తాను. ఓకే, భక్తి రసామృత సింధుకి జాయ్, రూప గోస్వామి పాదకి జాయ్, శిల ప్రభుపాదకి జాయ్, నితాయ గౌర్ ప్రేమానందే, హరి హరి బోల్, హరే కృష్ణ.